ಋಣನಾತ್ಮ ಬಂಧುಗಳು. ಶಿವಾಯ ನಮಃ, ಶಿವಾಯ ನಮಃ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಶಿವಾಯ ನಮಃ, ಶಿವಾಯ ನಮಃ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಶಿವಾಯ ನಮಃ, ಶಿವಾಯ ನಮಃ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ರುದ್ರಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ಶ್ರೀರಮಣಾಯ. ಮಾಗಂ ಮಾಗಾಂ ನಾಟ್ ಮಾಗಂ ಮಾಗಾಂ, ಈ ಗ್ರಾಮಂ ಪೇರು ಮಾಗಂ ಕಾಲ ಮಾಗಾಂ. ಮತ್ತು ಜಲಗಾಂ ಲಗ ಮಾಗಾಂ, ಈ ಗ್ರಾಮಂ ಪೇರು ಮಾಗಾಂ. ಅಂದರೆ ವ್ಯವಹಾರಕ್ಕಿಂತ ಮಾಗಂ ಅನ್ನ ಪೇರು ಮಾಗಾಂ, ಅದು ದೀರ್ಘ ಒಂದು. ಈ ಗ್ರಾಮ ರಾವಲನೆ, ಈ ಮಾಗಾಂ ಗ್ರಾಮ, ಈ ಶಿವಕ್ಷೇತ್ರಕ್ಕೆ ರಾವಲನೆ ಅಪ್ಪಡಿ ರೆಂಡು ಮೂರು ಮೂರು ಸಂವತ್ಸರ ನಾಲ್ಕು ಸಂವತ್ಸರ ಅಂತ ಪ್ರಯತ್ನ. ಗುರಿಪೌರ್ಣ ವೆಳ್ಳಿ ಅಂತನೇ రావాలనుకున్నాం, ఆటంకాలు వచ్చి రాలేకపోయాం. ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరుగుతూ ఉంటుందని రమణ ఉవాచ. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మనం మర్చిపోవటం వల్ల పని ఆగదు. అంటే భగవంతుడు చెప్పాడు, మీ జ్ఞాపకం నేను, మీ స్మృతి నేను, మీ మరుపు నేనని. ఓసారి జ్ఞాపకం పెట్టుకుందాం అనుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవాలనుకుంటాం, ఫీడింగ్ చేస్తున్న అదే జ్ఞాపకం వస్తున్నాడు. మీ జ్ఞాపకాన్ని నేను, మీ మరుపు నేను అంటాడు భగవంతుడి గీతలో. మన అనుభవంలో కూడా తెలుస్తుంది, కొన్ని విషయాలు మర్చిపోతే బాగుండు అనుకుంటాం, ఏ జ్ఞాపకం వస్తుంది. ఈ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటే బాగుండు, మన స్మృతిలో ఉంటే బాగుండు అనుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. ఈ మాగాం గ్రామం భక్తుల యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ జ్ఞాన యజ్ఞం ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇక్కడ భక్తుల యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇక్కడ రావటం జరిగింది. ఆనుకుని 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 ఎప్పటికి వస్తే, షేక్స్పియర్ ఒక డ్రామాలో చెప్తాడు, అట్ లాస్ట్ వీ హ్యావ్ కమ్ అని. వీ హ్యావ్ కమ్ కాదు, చివరికి 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 వచ్చాం. అట్ లాస్ట్ వీ హ్యావ్ కమ్, చివరికి వచ్చాం అంటే ఎంతో కాలం అనుకుని వస్తే అలా అనిపిస్తుంది. అట్లాస్ట్ ఎంతకాలానికి వచ్చాం అనిపిస్తుంది మనం తెలుగులో అలా అనుకుంటాం. అని డ్రామాలు ఎలా అని చెప్తాడంటే, అట్లాస్ట్ కమ్, చివరికి చేరుకున్నాము. భక్తి అంటే ఒక పులి లాంటిది. భక్తి అంటే సామాన్యమైన విషయం కాదు. విద్య సంపాదించడం కంటే, ధనం సంపాదించడం కంటే, అధికారం సంపాదించడం కంటే, కీర్తి సంపాదించడం కంటే కూడా భక్తిని సంపాదించడం కష్టం. పూర్వజన్మల్లో ఎంతో సజ్జన సాంగత్యం చేసి ఉంటేనే కానీ, సత్కర్మ చేసి ఉంటేనే కానీ, ఎంతో వివేక వైరాగ్యములు ఉంటేనే కానీ జన్మలో భక్తి కలగదు. భక్తి అనేది, ఇప్పుడు మనం నిద్రపోతున్నాం అనుకోండి, నిద్రపోతున్నాం అనుకోండి, ఏదైనా స్వప్నంలో ఏదైనా పులి వచ్చి మీద పడిపోయింది అనుకోండి, మనకి స్వప్నంలో ఏ పులో వచ్చి పెద్ద పులి వచ్చి మన మీద పడిపోయింది అనుకోండి, ఉరికి అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? భయం వేసిపోయి మెలకు వస్తుంది. ఆ నిద్రట్లోంచి ఎందులోంచి వచ్చేస్తాం? జాగ్రత్త అవస్థలకు వచ్చేస్తాం. ఆ భక్తి కూడా పులి లాంటిది. అజ్ఞానం నిద్రలోంచి మేలుకొలిపోయి ఆ పులి లాంటిది భక్తి అంటే అంత శక్తివంతమైనది. అంటే దాని విలువ తెలియకపోవటం వల్ల, భక్తి విలువ మనకి డబ్బు విలువ తెలుస్తుంది, పొట్ట విలువ తెలుస్తుంది, గౌరవాలు విలువ తెలుస్తున్నాయి, కానీ భక్తి విలువ తెలియటం లేదు. ఎంత తెలియటం లేదంటే దానికి సంబంధించినటువంటి యోగ్యత మనకు లేదు. సద్గ్రంథ పఠనం లేదు, సజ్జన సాంగత్యం లేదు. సాధన లేదు, సాధన లేకుండా సిద్ధి ఎలా కుదురుతుంది? స్మరణ లేదు. ఆ ఎర్లీ స్టేజ్లో చెప్తా ఉంటారు, చిన్నప్పుడు కష్టపడిన వాళ్ళందరూ తర్వాత సుఖపడతారు. ఎర్లీ స్టేజ్లో మనం సాధన ప్రారంభించేటప్పుడు ఎంతో కొంత కొంత కష్టం అనిపించవచ్చు, కానీ ఆ కష్టాన్ని భరిస్తే తర్వాత శాశ్వతమైన శాంతిని ఇంద్రియాలకి. నిన్న మనం అక్కడ గోడిపాలెంలో చెప్పుకున్నాం, కళ్ళకు అందని, చెవులకు అందని, ఇంద్రియాలకు అందని, మనస్సుకు అందని, బుద్ధికి అందనటువంటి పరమశాంతి మనకు అనుభవంలోకి వస్తుంది. దాన్ని కృష్ణుడి భాషలో చెప్పాలంటే కృష్ణుడు అంటాడు, ఆ శాంతి ఎట్టిదంటే మహామాధవులు కూడా ఇట్ ఇస్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్ అంటాడు. నువ్వు ఎంత బుద్ధిమంతుడైనా, నువ్వు జార్జ్ బెర్నార్డ్ షా అటువంటి తెలివితేటలు మీకున్నా, నీ ఆ శాంతి నీ అనుభవానికి అందుతుంది కానీ నీ బుద్ధికి అందదు, నీ తెలివికి అందదని. ఇట్ ఇస్ బియాండ్ ఎవర్ అండర్స్టాండర్డ్. నాట్ ఓన్లీ మీ ఇంద్రియాలకి ఎలాగా ఉండదు, మనస్సుకి ఎలా ఉండదు, మీ బుద్ధి సూక్ష్మతకు కూడా పరమేశ్వరుడు ప్రసాదించే శాంతి అందదు. బుద్ధి సూక్ష్మతకు అట్టిది ఆ శాంతి. ఆ శాంతి ఎవరికైతే దొరుకుతుందో, శాంతి స్థానం ఎవరికైతే దొరుకుతుందో, వాడు సంసార దుఃఖంలోంచి బయటకు వచ్చేస్తాడు. అటు పరమశాంతి, ఆ శాశ్వత శాంతి ఎవరికైతే అందిందో వాడికి, వాడు సంసార దుఃఖంలోంచి, సంసార భయంలోంచి కూడా బయటకు వచ్చేస్తాడు. కొంతమంది శివస్మరణ చేసి, నారాయణ స్మరణ చేసి కూడా సంసార భయంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఎప్పుడైతే ధైర్యం కలుగుతుంది. బుద్ధుడి నిర్వాణ స్థితిని ఎలా చెప్పాడంటే, దుఃఖము లేని స్థితి నిర్వాణం అని చెప్పాడు. దానికి మన వాళ్ళు సెపరేట్గా చెప్పారు. సెపరేట్గా ఏమని చెప్పారంటే, వాళ్ళు గాఢ నిద్రలో కూడా దుఃఖం లేదు, అది మోక్షం అని ఎలా చెప్తాం? గాఢ నిద్రలో మనకు ఎవరికి దుఃఖం లేదు, అది మోక్షం అని ఎలా చెప్తాం? ఆ జాగ్రత్త అవస్థలో మనం ఎరుకులో ఉండగా శాంతి, జ్ఞానము, సుఖము, ఆనందము, అనంత స్థితిని, అంటే కాలదేశములతోటి వస్తువులతోటి సంబంధం లేనటువంటి స్థితిని, అది అనుభవం, అది అనుభవంలోకి తెచ్చుకోవాలి, అది మోక్షం అని మన వాళ్ళు చెప్పారు. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. అయితే ఆనందం అలౌకికమైనది, అభౌతికమైనది, ఏదో కారణం వల్ల వచ్చేది కాదు, అది స్వతంత్రంగా వస్తుంది. అది అంటే ఇక్కడ భక్తులకి మేము మనం చేసుకునేది ఏంటంటే, ఎర్లీ స్టేజ్లో మనం భగవాన్ చెప్పేది ఏంటంటే, సాధకులకు అందరికీ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఆహారంలో, విహారంలో జాగ్రత్తగా ఉండాలి. మన వ్యవహారంలో కూడా అతిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మధ్య మార్గం మంచిది. సాధనలో కూడా మధ్య మార్గం మంచిది. ఆహారంలో కూడా అతిగా ఉండకూడదు. ఎక్కువ తింటే తమో గుణం, తక్కువ తింటే నీరసం. ఎక్కువ తింటే ఏమొస్తుంది? తమో గుణం వచ్చేస్తుంది. తక్కువ తింటే ఏమొస్తుంది? నీరసం. అంటే సమానంగా ఉండాలి ఆహారం విషయంలో. అంటే అవసరాన్ని బట్టి తినాలి కానీ రుచిని బట్టి తినకూడదు. అవసరాన్ని బట్టి తినాలి. ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, విహారంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే అతి పనికి రాదు ఆహారంలో, విహారంలో అతి పనికి రాదు. ఆహార నియమం తర్వాత మన మనస్సు, శరీరము ఆహారాన్ని బట్టి తయారవుతున్నాయి. మనం తినే ఆహారాన్ని బట్టి మనస్సు, శరీరం తయారవుతున్నాయి. కాబట్టి ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది రెండు రోజులు ప్రయాణం చేసినా కాఫీ హోటల్లో అన్నాలు తినరు. అందుకు అవసరమైతే కూడా రెండు అట్టిపళ్ళు పట్టుకెళ్ళి తిన్నారు. అంటే ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఒక అట్టిపళ్ళు తింటే ఆకలి చంపేస్తున్నాడు. కొంతమంది రెండేసి రోజులు, మూడేసి రోజులు ప్రయాణం చేసిన హోటల్ భోజనం చేయరు. అక్కడ రైళ్ళు అమ్ముచ్చి కూడా తినరు. అంత శుద్ధంగా ఉంటారు ఆహారం విషయంలో. అంటే ఆచారం అవసరం. ఆత్మజ్ఞానానికి కూడా ఎంత కొంత ఆచారం, ఆహారం విషయంలో, విహారం విషయంలో ఆచారం అవసరం. ఆచారము, ఆరాధన, ఆచారము, ఆరాధన, ఈ రెండు కూడా మన మనస్సును శుద్ధి చేస్తుంది, శుద్ధి చేస్తుంది. అంటే మనకి రాదేమో, రాదేమో అని అనుకోకూడదు. మన బుద్ధిలో దోషాలు ఎక్కువ ఉన్నాయి, మనకి జ్ఞానం రాదేమో అని అలా అనుకోకూడదు. నెగిటివ్ సైడ్ మర్చిపోయి మనం చేసుకోవాల్సిన కృషి చేసుకుంటే అంటే గమ్యానికి వచ్చేస్తాం. ఒకటి ఆహారం, విహారం, తర్వాత స్లీప్ నిద్రలో నిద్ర కూడా అతిగా పనికిరాదు. ఎక్కువ నిద్రపోతాం అనుకోండి సోమరితనం వస్తుంది, తక్కువ నిద్రపోతే అంటే తక్కువ నిద్రపోతా అంటే మళ్ళీ నీరసం వస్తుంది. మళ్ళీ నిద్ర కూడా తగుమాత్రంగా ఉండాలి. అంటే ఎక్కువ నిద్రపోతే అంటే మనకు పని చేసుకునే టైం సరిపోదు, తక్కువ నిద్రపోతే అంటే మన మైండ్కి రెస్ట్ సరిపోదు. అంటే మన మనస్సు నిద్రలో విశ్రాంతి తీసుకుంటుంది, మన మనస్సు గాఢ నిద్రలో పుట్టింటికి వెళ్ళిపోతుంది, మన మనస్సు గాఢ నిద్రలో పుట్టింటికి వెళ్ళిపోతుంది. మనం నిద్రపోయేటప్పుడు మనకు తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతున్నా, నెమ్మదిగా వెళ్ళి తన హృదయంలోకి జారిపోతుంది, తన నిజమైన ఇంటికి జారిపోతుంది. మనస్సు ఎక్కడికి జారిపోతుంది? నిజమైన ఇంటికి జారిపోతుంది. మనకు నిద్ర పట్టలేదు, నిద్ర ఎప్పుడో జారిపోతున్నది. తన నిజమైన ఇంటికి జారిపోయాక, దాని నిజమైన ఇంటికి జారిపోయాక అప్పుడు నిద్ర వస్తుంది, అప్పుడు దాకా రాదు మనకు. అంటే సహస్రారంలోంచి మనస్సు తన నిజమైన ఇంట్లోకి జారిపోయిన తర్వాత అప్పుడు నిద్ర వస్తుంది మనకి. గాఢ మనకు తెలియకుండా నిద్రలో, మనం నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండా వెళ్ళి ఆ గూట్లో పడిపోతుంది. అది ఏది మనస్సు తన హృదయం దేవుడు ఉన్న చోటకి వెళ్ళిపోయి పడిపోతుంది. అది జాగ్రత్త అవస్థలో ఎరుకుతోటి సాధన చేసి ఆ మనస్సును హృదయంలోకి మన నిజమైన ఇంటికి పంపగలిగితే అప్పుడు అమృత అనుభవం కలుగుతుంది. ఈ ప్రయత్నాలు లేకుండా, ఈ బాధలు లేకుండా, ఓ అరుణాచలేశ్వరుడా, నా మనస్సుని దొంగతనం చేశావు నువ్వు, నా మనస్సుని దొంగతనం చేశావు. నా మనస్సు ఇక్కడ మన అందరి మనస్సు మెదడులో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. ఈ మెదడులో ఉన్న మనస్సును నువ్వు దొంగతనం చేసి నీ నిజమైన ఇంటికి తీసుకుపోయావు నాకు తెలియకుండా. మనస్సు మామూలుగా ఎక్కడే కాపురం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. దాన్ని నువ్వు దొంగతనం చేశావు, మెదడులో నివసిస్తున్న మనస్సును దొంగతనం చేసి నీ నిజమైన ఇంటికి తీసిపోయావు. అంటే హృదయంలోకి, చైతన్యంలోకి తీసుకెళ్ళిపోయావు. అంటే ఈ మనస్సును తీసుకెళ్లి చైతన్యంలో ఐక్యం చేసేసావు. అదే యోగం. అది నువ్వు దొంగతనం చేసి చేసిన పని. అంటే నేను ఏదో జ్ఞానం ఉందని, నా జ్ఞానం అనేది ఒకటి ఉందని, ఒక అమృతం అనేది మరణం లేని స్థితి ఒకటి ఉందని, అమృతానుభవం ఉంటుందని, బ్రహ్మం ఒకటిందని, శరీరం చనిపోయిన చావన వస్తు ఉంటుందని, ఏమి నాకు తెలియవు. అవి బడి పిల్లవాడిని, టీనేజ్ వాడిని, పదవ తరగతి చదువుకునే పిల్లవాడిని. అయితే నువ్వు దొంగతనం చేసిన పనులు ఇవన్నీ కూడా అరుణాచలేశ్వరుడు. మన మనస్సు ఎప్పుడు పగలు ఎప్పుడు మెదడులోనే ఉంటుంది మనస్సు. అది గాడి నిద్రపోయే మంది మటుకి ఇంటికి వెళ్ళిపోవట్లేదు, తన నిజమైన ఇంటికి వెళ్ళిపోతుంది. అది జాగ్రత్త అవస్థలో నా సాధనంతో నిమిత్తం లేకుండా, నా ప్రయత్నంతో నిమిత్తం లేకుండా నువ్వు నీ నిజమైన ఇంటికి తీసిపోయావు. నా ఇల్లులో, నా ఇంట్లోంచి నువ్వు బయటికి లాగేసి నీ ఇంట్లోకి తీసిపోయారు. నా తెలియజేస్తాడు, నా ఇంట్లో నేను ఉన్నాను, నన్ను బయటికి లాగేసావు. బయటికి లాగేసి రోడ్డు మీద విడిచిపెట్టలేదు, బయటికి లాగేసి రోడ్డు మీద విడిచిపెట్టలేదు. ఎక్కడ తీసిపోయావు నువ్వు? ఎక్కడ తీసిపోయావు? నీ ఇంటికి తీసిపోయావు. నీ భగవంతుడు ఇల్లేది చైతన్యం, బ్రహ్మం. ఆ ఇంటికి తీసిపోయి ఐక్యం చేసేసావు దీన్ని. అంటే నన్ను నాకు కాకుండా చేసేసావు, నన్ను నాకు కాకుండా చేసేసావు అరుణాచలేశ్వరుడా, అరుణాచలేశ్వరుడా అని అక్షర మనలో చెప్తాడు. అంచేత మనం ఆహారం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మైండ్ మీద ఉంటుంది. అందుకే నేను చెప్తాంట, తర్వాత ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రలో అతి నిద్ర పనికి రాదు. అలాగని అసలు నిద్ర లేకుండా నిద్రలో ఎంతో కొంత నిద్రపోవాలి. నిద్రలో మనకి 7 నిద్రలో ఏమైతే ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి, మనసు విశ్రాంతి తీసుకుంటుంది. తర్వాత మెలకు బాగా నిద్రపడితే గాఢ నిద్రలు ఫ్రెష్గా ఉంటాం పొద్దున్న మెలకు వచ్చేటప్పుడు. అంటే జీవుడికి, ఇంద్రియాలకి ఆ నిద్రలో విశ్రాంతి తీసుకుంటారు, నిద్రలో. అంటే నిద్ర కూడా తగుమాత్రంగా ఉండాలి, ఆహారం కూడా తగుమాత్రంగా ఉండాలి. ఈ శరీర యాత్ర నడవటానికి నిద్ర అవసరం తగ్గుమాత్రంగా ఏమక్కర్లేదు. మీరు ఎవరికైనా చనిపోవాలి ఉందనుకోని ఎండ్రీలు తాగక్కర్లేదు. 10 రోజులు వరుసగా రాత్రి నిద్రపోతే చచ్చిపోతారు, అందరూ ఎండ్రీలు తాగకండి. ఒక 10 రోజులు రాత్రులు బలమంతా నిద్ర మానేస్తాం అనుకోండి, చచ్చిపోతాం. ఇంకా అన్నం మానేసి చచ్చిపోవాలంటే 40 రోజులు 50 రోజులు ఉండాలి. 10 రోజులకు చచ్చిపోతాం వరుసగా నిద్ర లేకపోతే. అంటే నిద్రలో మనకు అంత బలం వస్తుంది గాఢ నిద్రలో. అది సరే మోడరేషన్ ఫుడ్ అండ్ స్లీప్ ఇన్ వర్డ్స్, మాటల కాడ జాగ్రత్తగా ఉండాలి. అంటే వివేకం ఉండాలి, వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. నేను బుద్ధుడు చెప్పుకున్న మాటలు మనం చెప్పుకున్నాం కదా. శరీరం చనిపోయినా మనం చేతితోటి చేసే పని, నోటితోటి మాట్లాడే మాటలు చిరకాలం కలకాలం ఉంటాయని. శరీరం ఏదో రోజు చనిపోతుంది, శరీరం దాని ప్రారంభం అయితే వెంటనే శరీరం చనిపోతుంది. కానీ మనకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే తలంపులు, మనం మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా మనం చేతితోటి చేసే పనులు, ఇవన్నీ చాలా కాలం నిలబడి ఉంటాయి, శరీరం కంటే ఎక్కువ కాలం నిలబడి ఉంటాయి అని బుద్ధుడు చెప్పిన మాటలు మనం అనుకున్న గోడిపాలెంలో మాట్లాడుకున్నాం. అయ్యా మాట కూడా మనం ముందు సరసంగా అందరూ ఏం చేస్తారంటే ముందు మాట్లాడతారు తర్వాత ఆలోచిస్తారు. ముందు మాట్లాడతారు అలా కాదు, ముందు ఆలోచించాలి తర్వాత మాట్లాడాలి, ముందు ఆలోచించాలి తర్వాత మాట్లాడాలి. ఎవరికైనా ఒకసారి కాలు జారుతా ఉంటుంది. ఒకసారి తొందరగా నెహ్రూ గారు కూడా పార్లమెంట్లో అనేక సార్లు ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ సారీ అని ఏదైనా పొరపాటు మాట్లాడితే వెంటనే ఐఎమ్ సారీ అని చెప్పేసాడు. అలా మాట్లాడకూడదు, ఇద్దరు ఏదో పరాగ్గా మాట్లాడని ఉద్రేకంగా మాట్లాడని లేకపోతే నా దగ్గర ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు అని చెప్పి మాట్లాడని ఐఎమ్ సారీ అని చెప్పేస్తే అక్కడితో నా సబ్జెక్ట్ ముగిసిపోతుంది. అంటే మాటల కాడ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్తే మాట కూడా మన ఆలోచన సాత్వికంగా ఉండాలి, మాట సాత్వికంగా ఉండాలి, వ్యవహారం సాత్వికంగా ఉండాలి, మనం పని చేస్తూ ఉండాలి, మనం కనపడకూడదు. అది అలా చేస్తే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనిషి పని అయిపోతూ ఉండాలి, మనిషి కనపడకూడదు. ఇప్పుడు మన పద్ధతి ఎలా ఉందంటే పని సున్నా మనిషి కనపడుతూ ఉంటాడు. ఈ పెళ్ళిళ్ళు దగ్గర నేను కొంతమందిని చూశాను, వాళ్ళు నేర్జారి పట్టుకోరు, అన్నం వడ్డించరు, ఏ పని చేయలేదు. కానీ యజమాని మట్టుకు వస్తే ఎదురుకుండా అక్కడ కూర్చుని ఉంచుంటారు. అంటే మేము కూడా ఇక్కడ కష్టపడుతున్నాం అంటే నిజంగా కష్టపడే వాళ్ళకి యజమాని దగ్గర రావటానికి టైం ఉండదు. ఇంకేం వాళ్ళకి పని అక్కర్లేదు, ఆ యజమాని అనుకోవాలి వీళ్ళు బాగా చేస్తున్నారు ఇక్కడ సౌకరిస్తున్నారు. అంటే మనలో ఎంత కపటం ఉందో మనకు తెలుస్తారు. ఉపయోగపడే మాటలు మనం చెప్పుకునే మాటలు ఏంటంటే సాధనకి ఉపయోగపడే మాటలు. తర్వాత వాసన మనకి ఏ ఇంకోటి ఏ బలహీనత వల్ల, ఏ వాసన వల్ల మన మనసు బాహ్యముఖానికి వెళుతుందో దాన్ని చూసుకుంటే మీకు దాన్ని చూసుకుని మనం ఈశ్వరుని అందులోంచి ఆ బలహీనతలోంచి తప్పించి మనం ప్రార్థిస్తే ఈశ్వరుడి దగ్గర నుంచి మనకు సహాయ సహకారములు వస్తాయి. అంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఏ వాసన వల్ల మనస్సు బాహ్యముఖానికి వెళుతుంది, ఏ కారణం వల్ల మనస్సు బాహ్యముఖానికి వెళుతుంది. అది మనకు తెలుస్తూ ఉంటే దాని గురించి ఆ బలహీనతలోంచి ఆ బుద్ధిలోని దోషాల నుంచి మనం విడుదల చేయమని భగవంతుని ప్రార్థిస్తే భగవంతుని సహాయం వస్తుందని ఇంటర్ఫీరెన్స్ వస్తుంది, ఆ బలహీనత నుంచి బయటపడిపోవచ్చు. అసలు సాధన అంటూ ఉంటే, ప్రయత్నం అంటూ ఉంటే కనిన జననీ కన్న ఘన దయాదాయక ఇదియ అనుగ్రహము అరుణాచల. నిన్ను స్మరించేటట్టు కూడా నువ్వే చేశావు, నాకు తెలియదు. అరుణాచల నిన్ను స్మరించేటట్టు కూడా నువ్వే చేసుకున్నావు, నా మనస్సు నీ మీద నిలబెట్టేట్టు కూడా నువ్వే చేసుకున్నావు, నీ ప్రేమలో నీ భక్తిలో నా మనస్సు కరిగైపోయేటట్టు కూడా నువ్వే చేసుకున్నావు, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడం కూడా నువ్వే చేశావు. ఇక నేనంటూ చేసింది ఏమీ కనపడలేదు, నాకు అంతా నువ్వే అరుణాచల ఈశ్వరుడు. నిన్ను స్మరించుకునేటట్టు, నీ పేరు నాకు వినపడేటట్టు నువ్వే చేశావు, నిన్ను స్మరించుకునేటట్టు నువ్వే చేశావు, నా మనస్సు నీ మీద నిలబెట్టేట్టు, ఆధార నీ మీద ఆధారంగా నేను సపోర్ట్గా తీసుకున్నట్టు నువ్వే చేశావు, తర్వాత నా మనస్సు నీలో లయం చేసుకున్నది నువ్వే చేశావు అని చెప్పి ఈ ఏదైతే నేను ఈ నేననేది మనం నీళ్ళ కంటే ఎక్కువ వాడతాం. ఈ నేననేది మనం నీళ్ళ కంటే ఎక్కువ వాడతాం. ఈ నేనే దేహంతో కలుస్తూ ఉంటుంది, మనస్సుతోటి కలుస్తూ ఉంటుంది, బుద్ధితోటి కలుస్తూ ఉంటుంది అని చెప్పి ఈ నేనే తాదాక్ష్యం మనం కానిదానితో తాదాక్ష్యం పొందిది ఈ నేనే అంటే ఆ నేనుని ఏం చేసావంటే నా నేను నాకు కాకుండా చేసావు సార్. ఎంత పని చేసేవారు నాకు తెలియదు సార్. అంటే ఈ అనుగ్రహం యొక్క బలములో, ఈ అనుగ్రహంలో అంటే నీ అనుగ్రహం అనే ఆ పులి అన్నమాట. ఆయన అనుగ్రహం ఎటువంటిది? పులి అంటది. ఏది ఆయన అనుగ్రహం అనేది? ఒక పెద్ద పులి లాంటిది. నీ అనుగ్రహం అనే పులి ఏమన్నా ఏం చేసిందంటే, ఏనైనైతే మనం జన్మల తరపున సాధన చేసి తొలగించుకోవాలనుకుంటున్నామో, నా నేను నేను నా నేనునే నాకు కాకుండా చేసేసేవారు నా చలేశ్వరుడు. ఈ పని ఎవరు చేస్తారో, తల్లి చేయగలదా, తండ్రి చేయగలదా, చుట్టాలు చేస్తారో, జ్ఞాతులు మనల్ని పీడించకుండా ఉంటే సరిపోతుంది. అలా బంధువులంటేనే బంధించేవాళ్ళని. చాలామంది ఏమనుకుంటారంటే, చుట్టాలు ఏదో సహాయం చేస్తారో, మనకి ఏదైనా కష్టం వస్తే ఎన్నడు చేయరు, చేసేవాళ్ళు ఎవరో కానకూడదు. అసలు బంధువులంటేనే బంధించేవాళ్ళు అన్నారు వివేకానంద. చెప్పాడు, జ్ఞాతుల వల్ల నేను పడ్డ బాధలు ఎంత అంటాను. మా తండ్రి గారు బతికుండగా రోజు నమస్కారాలు పెట్టి మా తండ్రి గారి దగ్గర సహాయ సహకారాలు తీసుకున్న వాళ్ళే, తర్వాత మా తండ్రి గారు చనిపోయిన వెంటనే మా కుటుంబాన్ని పీడించేశారు, కోర్టులకు ఎక్కించి నానా బాధలు పడ్డామని చెప్పాడు. ఇప్పుడు మీరు ఏదైనా రంగంలో అభివృద్ధిలోకి వస్తున్నారనుకోండి, ఆ రోడ్డు మీద ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి మీ మీద అసూయ రాదు, మీ ఇంట్లో వాళ్ళకి ముందు అసూయ రావచ్చు. ఏం చేద్దాం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. పూర్వం మినిస్టర్ గారు ఉండేవారు, నేనంటే బాగా ఇష్టం. ఆయన అన్నారు ఒకసారి, రాజుగారు మీ గ్రామంలో అందరికీ మీ మీద అసూయ వచ్చినట్టు చేసేస్తా అన్నారు. ఎక్కడో లాడ్జీలో కూర్చోమండి ఓ సీటులో, రాజుగారు నా నాన్నగారు మీ గ్రామంలో మీ మీద అందరికీ అసూయ వచ్చినట్టు చేసేయగలన్నారు. అదేం చిన్నారా అంటున్నారండి, మీకు మంచి మంచి కాంట్రాక్ట్లు 5-6 కాంట్రాక్ట్లు ఇప్పిస్తానా, చేసేస్తే 10 కోట్లు మిగిలితే అందరికీ మీ ఊళ్ళో అందరికీ మీ మీద అసూయ వచ్చేస్తుందన్నారు. అయితే అసూయకి పెట్టుబడి అక్కర్లేదు. మనం సోడా కొట్టు పెట్టుకోవాలనుకోండి, పెట్టుబడి ఉండాలి, అసూయకి పెట్టుబడి అక్కర్లేదు. అంటే అర్జునుడికి అసూయ అంటే నువ్వు నా కూడా తిరిగావు, నాతో పాటు భోజనం చేసావు, నేను ప్రయాణం చేస్తే నువ్వు కూడా ప్రయాణం చేసావు. అర్జున, నీలో ఎప్పుడు నీ ముఖంలో నాకు ఎప్పుడు అసూయ కనపడలేదు, అంటే ఈ శాస్త్రాన్ని నీకు బోధిస్తున్నారు అన్నాడు. తల్లి ఇప్పుడు ఇంటికి భగవాన్ తల్లి ఏం చేస్తుంది మనకి? తల్లి అన్నం పెడుతుంది, ఏదేమన్నా అన్నం పెడుతుంది, ఏదో 4 మంచి మాటలు చెబుతుంది. తండ్రి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏదైనా ధనం ఇవ్వగలరు, లేకపోతే కారు కొని పెట్టగలరు, అది బళ్ళోకి పంపుతారు, మనకేదో చదువు చెప్పగలరు, మామూలు చదువులు ఏదో చెప్పిస్తారు. కానీ భగవంతుడి ఆ తల్లిదండ్రుల ప్రేమకు నీ ముందు వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేరు. తల్లిదండ్రులు మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేరు. వాళ్ళు చీకట్లో ఉంటే మనం చీకట్లో ఉంటే ఎలా బయటకు తీసుకొస్తారు? ఎవరు నడిచేవాడు? గుడ్డివాడు. మధ్యలో నడిచేవాడు గుడ్డివాడు. చివరిలో నడిచేవాడు గుడ్డివాడు. ఇంక దారి ఎవడు చూపిస్తాడు? ముందు నడిచేవాడు గుడ్డివాడు, మధ్యలో నడిచేవాడు గుడ్డివాడు, వెనకాల నడిచేవాడు గుడ్డివాడు. ఇంక దారి చూపించేవాడు ముగ్గురు గుడ్డివాళ్ళే. ఆ చీకట్లోంచి బయటకు వచ్చినవాడు నేత్రాలు ఉన్నాడు కదా, దారి చూపించగలవాడు. జ్ఞానం ఉన్నాడు కదా, నేత్రం చూపించేవాడు. ఇంకా అందరూ గుడ్డివాడు అయితే దారి ఎలా చూపిస్తారు? అయితే కదా మనకి ఒక ఈశ్వరుడే, గురువు మాత్రమే మన అజ్ఞానం నుంచి విడుదల చేయగలరు, అవిద్య నుంచి, ఈ మనస్సు బంధం నుంచి విడుదల చేయగలరు. కానీ అది తల్లిదండ్రులకి సాధ్యం. తల్లిదండ్రులు మనకు మామూలుగా బంధువుల కంటే మన తల్లిదండ్రులను మనం ఎక్కువ ప్రేమించవచ్చు, భౌతికంగా ఎక్కువ ప్రేమించవచ్చు. కానీ గురువు చేసే పని, ఈశ్వరుడు చేసే పని ఆ తల్లిదండ్రుల వల్ల అయ్యే పని కాదు, అది భౌతికమైన విషయాలు అనేవాడు. బుద్ధుడి చివరి రోజుని వాళ్ళు చవి తమ్ముడు దుఃఖపడతాడు, శరీరం విడిచిపెడుతున్నాడు, శరీరం విడిచిపెడుతున్నాడు. ఆ చవి తమ్ముడు ఆనందపడిపోయారు, వాడు దుఃఖపడుతున్నాడు. దుఃఖపడుతుంటే ఆనంద్ అన్నాడు. ఏమన్నాడు? ఆనంద్ అన్నాడు. ఇది మరణించడం అనేది, జన్మించడం అనేది ఈ సహజమైన విషయాలు. ఈ మరణించడం అనేది సహజం, జన్మించడం అనేది సహజం. ఏదైనా అసహజమైన విషయం జరిగితే దుఃఖపడవచ్చు, కానీ సహజంగా జరిగే దానికి దుఃఖపట్టమేంటిగా ఆనంద్. మీరు బాగా అర్థం చేసుకోండి, చనిపోవటం అనేది, శరీరం చనిపోవటం అనేది సహజమైన విషయం, అసహజమైన విషయం కాదు. అంచేత సహజంగా జరిగేదానికి నువ్వు దుఃఖపడేందుకు, అసహజమైనది ఏదైనా జరిగితే అంటే నువ్వు దుఃఖపడవచ్చు. శరీరం చనిపోవటం అనేది సహజం, సహజమైన దానికి దుఃఖపడవలసిన పని లేదు. అదే నేను మన గోడిపాలెంలో చెప్పుకున్నాను, ఇంకా చనిపోవడం కూడా నేర్చుకోవాలని. ఏమిటది చనిపోవడం కూడా నేర్చుకోవాలి. ఏది చనిపోవడం నేర్చుకోవడం అంటే ఏంటి, మనం ఈ అనిజం నిజం కాని దాంట్లోంచి విడుదల పొందటం, నిజం కాని దాంట్లోంచి విడుదల పొందటం. నిజం కాని దాంట్లోంచి విడుదల పొందితేనే కానీ మనకు నిజం అనుభవంలోకి రాదు. నిజము కాని దాంట్లోంచి విడుదల పొందటం అదే చనిపోవడం నేర్చుకోవడం అంటే. నిజము కాని దాంట్లోంచి విడుదల పొందాలి. విడుదల పొందకుండా నీకు నిజం అనుభవంలోకి రాదు. నిజం అనుభవంలోకి వస్తేనే దానికి శాంతి లేదు, స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, అమృతానుభవం లేదు. అది కబీర్ కావని అంటాడు. గొల్లవాడు గొర్రె పిల్లని సంకర వేసుకుని, నా గొర్రె పూల పోయింది, నా గొర్రె పిల్ల పోయిందని తిరుగుతున్నాడు. అలా హృదయంలో ఉన్న అమృతం పెట్టుకుని, అంతర్యామిని పెట్టుకుని, నారాయణని పెట్టుకుని దేశారామంతా తిరుగుతున్నాం నారాయణుడి కోసం. వీడు గొల్లవాడు ఆ గొర్రెని భుజాన్ని నేర్చుకుని, గొర్రె పిల్లల భుజాన్ని నేర్చుకుని, గొర్రె పిల్ల పోయింది పోయిందని తిరుగుతున్నాడు వాడు. అలాగే మనం కూడా హృదయంలో నారాయణని పెట్టుకుని, హృదయంలో ఈశ్వరుని పెట్టుకుని, హృదయంలో అంతర్యామగా ఉన్న ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, వీడిని ఇక్కడ పెట్టుకుని ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని దేశం అంతా తిరుగుతున్నాం. ముందు మనకి ఈశ్వరుడైన వాడు ఒకడు ఉన్నాడు అనే సజీవమైన విశ్వాసం ఉంటే మైండ్ యొక్క వాండరింగ్ ఆగిపోతుంది, 50% ఆగిపోతుంది. భగవంతుడనే వాడు ఒకడు ఉన్నాడు అని ఒక దృఢ నిశ్చయం మనకు కలిగింది అనుకోని అనుకుని మాట్లాడేసి 150 వంతుల మనసుకి చేపలు ఆగిపోతుంది. ఊరూరు తిరుగక ఉల్లము నేను గాని అనగ నీ జుతి చూపుము అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడు, నాకు ప్రాపంచిక ధర్మం ఎక్కువగా ఉంది. ఏం ధరంగా ఉంది? ఈ లోకవాసన, నాకు లోకవాసన ఎక్కువగా ఉంది. అంటే దేవుడికి దూరం, నీకు దూరం అయిపోయాను, ప్రపంచానికి దగ్గర అయిపోయాను. నీకు దూరం అయిపోయాను, ఎక్కడికి దగ్గరగా ఉన్నాం? లోకానికి దగ్గరగా ఉన్నాం. నారాయణ స్మరణ లేదు, ఈశ్వర స్మరణ లేదు, మాధవుడి స్మరణ లేదు, లోకస్మరణ, విషయస్మరణ, లోకస్మరణ. దీనికి నీకు దూరం అయ్యాను, ఎప్పుడు ప్రపంచం చుట్టూరు తిరుగుతున్నాను, విషయాల చుట్టూరు తిరుగుతున్నాను. నీ స్మరణ చేస్తున్నాను కానీ దైవ స్మరణ చేయటం లేదు. అంచేత నువ్వు ఏమి చేయాలంటే, నీ యొక్క శక్తిని చూపించి, నీ సుందర స్వరూపమును చూపించి, నీ యొక్క వైభవము చూపించి, నా మనస్సుని ఎందు అణిగేటట్లు చెయ్యి అరుణాచలేశ్వరుడు. నువ్వు చూపించకపోతే ఈ మనస్సు అణుగుతుందా? అంటే నా మనస్సు ఇప్పుడు ప్రపంచం చుట్టూరు తిరుగుతాను, ప్రపంచం చుట్టూరు తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం కూడా ఏదైనా గొప్పలు వస్తే ఏదైనా పనులు చేస్తాం, అది లోకవాసన. కొంతమంది గొప్ప వస్తుందంటే పని చేస్తారు, లేదా చేయరు అసలు వాళ్ళు, అది లోకవాసన. ఈ లోకవాసన వంటి, దేహవాసన వంటి మనిషిని పీడించేస్తుంది. అలా మన మనసుకు లోచూపు కలగకుండా చేసి రెండు వాసనలే, ఒకటి లోకవాసన, రెండు దేహవాసన. ఎవడనే మంచి పని చేసినా అందరూ చూసేలా చేయాలనుకుంటారు, అది లోకవాసన. ఈ దేహవాసన ఒకటి, దేహవాసన, లోకవాసన, ఈ మన మనిషిని పీడించేస్తాయి. అశాంతి కూడా ఏ కారణం, మనిషి యొక్క అశాంతికి ఇయే కారణం. అయితే ఈ దేహవాసంలోంచి, లోకవాసంలోంచి పట్టుకు తిరుగుతున్నటువంటి నా మనస్సుకి, అది ఒక ప్రకారం అంటే ఒట్టిగడ్డి తినే ఆవుకి పచ్చగడ్డి తినటం అలవాటు చేస్తే అది నెమ్మదిగా ఒట్టిగడ్డి మానేస్తుంది. ఒట్టిగడ్డి తినే పశువుకి మనం పచ్చగడ్డి తింటాం అలవాటు చేస్తే అది ఒట్టిగడ్డి తింటాం వదిలేస్తుంది, ఒట్టిగడ్డి వదిలేస్తుంది, పచ్చగడ్డికి అలవాటు పడిపోయి. అలాగే అరుణాచలేశ్వరుడు చూడండి, నీ వైభవమును చూపించు, నీ జ్ఞానమును చూపించు, నీ విరుచిను చూపించు, నీ శక్తిని చూపించు, నీ శక్తిని, నీ అనుగ్రహమును చూపించు, నీ అనుగ్రహాన్ని చూపి, నీ దయను చూపించి, నా పట్ల చూపించి, నీ ఔచ్యాన్ని, నీ ఔన్నత్యాన్ని కనుక చూపిస్తే నా మనస్సు దేహవాసంలోంచి లోకవాసంలోంచి విడివడి నీ అంది అణిగిపోతుంది. ఆ అణిగిన మనస్సు కానీ ఆత్మజ్ఞానం కలగదు. అణిగిన ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనస్సు అణగకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఒకసారి మీకు అశాంతిగా ఉంటున్నారనుకోండి, అనుకోండి మాటల్స్, గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే జ్ఞానం, గురువు అంటే బ్రహ్మం, గురువు అంటే అమృతం. మీరు అశాంతిగా ఉంటున్నారనుకోండి, ఒకసారి గురువు సమక్షంలో ఎప్పుడైనా కూర్చున్నారనుకోండి, సంవత్సరాల పడి సంవత్సరాల పడి పీడించి మీ అశాంతి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది గురువు యొక్క వైభవం అటువంటి. మీ ధ్యానాలు, మీ కూర్చోటాలు, మీ నుంచోటాలు చేయలేని పని గురువు అనుగ్రహం చేస్తుంది. అట్టిది గురువు అనుగ్రహం. సడన్ గా పాతాళానికి వెళ్ళిపోతున్నది మనస్సు, కనీసం తాత్కాలికంగా మట్టానికి వెళ్ళిపోతుంది మనస్సు. అది గురువు యొక్క అనుగ్రహం యొక్క వేగం అటువంటి. ఏంటి ఎప్పుడూ మనం ఈ శాంతి చూడలేదే, 40 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఇటువంటి శాంతిని మనం ఎప్పుడు చూడలేదు, ఇంటికాడ చూడలేదు, ఎక్కడా చూడలేదు. ఈ శాంతిని ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అనుభవాన్ని మీకు అనిపిస్తుంది, అది మీ సొంతం కాదు, గురువు దయ వల్ల వచ్చేది. కానీ మీకేమనిపిస్తుంది అంటే మీ సొంతం అనిపిస్తూ ఉంటుంది. మనం గురువుని పట్టుకోవటం వేరు, గురువు మన హృదయంలో ప్రవేశించటం వేరు. ఇంకా ఈ 3 అవస్థలు అసత్యం. ఏది జాగ్రత్త వస్తుంది, స్వప్న వస్తుంది, నిద్ర వస్తుంది, ఈ 3 అసత్యమే. ఈ 3 అసత్యమైన అనుభవం గురువు దగ్గర ఉంటుంది. అయితే మీరు అక్కడికి వచ్చి ఈ 3 అవస్థలు మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, ఇసుమంతో మీకు ఇబ్బంది లేకుండా 3 అవస్థలను సడన్ గా దాటిస్తాడు. అప్పుడు సడన్ గా ఆ శాంతి సాగరంలో మీ మనసు ఐక్యమైపోతుంది తాత్కాలికంగా. ఆయన ఈ 3 అవస్థలు తప్పించి మనకి ఏమీ తెలియదు. ఒలకాటులోకి వెళ్ళే వరకు ఇచ్చే నిద్రపోతాం, నిద్రపోతాం, మళ్ళీ ఏదో మంచి స్వప్నాలు, చెడ్డ స్వప్నాలు వస్తాయి. మంచి చెడ్డ, మంచి స్వప్నం వచ్చినా చెడ్డ స్వప్నం వచ్చినా అది నిజం కాదు, ఇది నిజం కాదు. మంచిది వచ్చినా చెడ్డది వచ్చినా అది నిజం కాదు, ఇది జాగ్రత్త వస్తుంది, ఇది స్వప్నమే, అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది. ఇది మనకి 3 అవస్థలు తెలుసు, జాగ్రత్త అవస్థ తెలుసు, స్వప్నావస్థ తెలుసు, నిద్రావస్థ తెలుసు. నిద్ర కూడా తెలుస్తుంది కదా, నిద్రావస్థ. ఈ 3 అవస్థలు మనకు తెలుసు. ఈ 3 అవస్థలకి ఆధారంగా అతీతంగా ఉన్న తురియ వస్తు 4వ అవస్థ మనకు తెలియదు. ఆ 4వ అవస్థలో వాడు ఉంటాడు గురువు. ఈ 3 అవస్థను సడన్ గా దాటించేటప్పుడు 4వ అవస్థ శాంతి మీకు అందుతుంది, సడన్ గా అందుతుంది. అది గురువుకి సాధ్యం. ఎవరైనా దొంగలు వచ్చి మన ఇంటి దగ్గర వస్తూ సడన్ గా బంగారం ఎలా పట్టిపోతారు, ఆ తాత్కాలిక మీ మనసును దోచేస్తాడు ఈశ్వరుడు, వాడు గురువు. మిమ్మల్ని పీడిస్తున్న మనస్సుని, మీ ఇంట్లో బంగారం దొంగోడు పట్టిపోయినట్టు మిమ్మల్ని పీడిస్తున్న మనస్సును దోచిపోతాడు వాడు ఈశ్వరుడు. ఎప్పుడూ తెలియనటువంటి శాంతి, అలౌకికం, అభౌతికం. మీరు ఒకవేళ ఇటు శాంతి నాకు అనుభవంలో ఉందని నోడితోడు చెప్పడానికి, మనస్తోడు ఊహించడానికి అందరి శాంతి ఒకసారి గురువు సమక్షంలో వస్తుంది మీకు. మర్చిపోదాం మర్చి మరుపు రానిది. ఒకవేళ మనం మర్చిపోదామన్నా మరుపులు మరుపుకి రాదు, అది అట్టిది, ఆ ఎక్స్పీరియన్స్ అట్టిది, అది ఈశ్వరుడికి సాధ్యం. అంటే నేను దేహం చుట్టూరు తిరుగుతున్నాను, దేహం చుట్టూరు తిరుగుతున్నాను, రాగద్వేషాలు చుట్టూరు తిరుగుతున్నాను, ఇష్టం అయిష్టం, ఇష్టం అయిష్టం, ఇష్టము బంధిస్తుంది, అయిష్టము బంధిస్తుంది, ఇష్టము బంధిస్తుంది, అయిష్టము బంధిస్తుంది. ఇప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చోండి, ఉదాహరణకు చెప్తున్నాను. మన మనస్సు ఎందుగా కోరిక వల్లన్న బాహ్యముఖానికి వస్తుంది, కోపం వల్లన్న బాహ్యముఖానికి వస్తుంది. కోరిక కోపము, కోరిక కోపం, ఈ రెండింటి మధ్యన తిరుగుతూ ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళా ప్రశాంతంగా చూసుకోండి, ఏదో కోరిక వల్లనా మనసు బాహ్య మకానికి వస్తుంది, కోపం వల్లనా మనసు బాహ్య మకానికి వస్తుంది. అంటే దేహవాసన చుట్టూరు, లోకవాసన చుట్టూరు నేను తిరుగుతున్నాను, ఆకలినే పట్టుకుని తిరుగుతున్నాను, ఆకలిని పట్టుకుని నేనే తిరుగుతున్నాను, లోకం నాన్ని పట్టుకోపోయినా నేను లోకాన్ని పట్టుకున్నాను, దేహాన్ని నేను పట్టుకోపోయాను, దేహం నన్ను పట్టుకోవటం లేదు, దేహాన్ని నేనే పట్టుకుంటున్నాను. లోకం మనకేమైనా చెప్పిందో కానీ లోకాన్ని పట్టుకోమని, లోకం నన్ను పట్టుకోమని లోకం చెప్పిందే మీకు అర్థం. మన అవివేకం వల్ల, మనకి వివేకం లేకపోవటం, వైరాగ్యం లేకపోవటం వల్ల పట్టుకుంటున్నాను దాన్ని. లేదా లోకం నన్ను పట్టుకోమని లోకం చెప్తుందే, దేహం చెప్తుందే నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి అని దేహం చెప్తుందే, అదేం చెప్పటం లేదు, మనమే పట్టుకుంటున్నాం వాటిని. అవి మనల్ని పట్టుకోవటం లేదు, అవి మనల్ని పట్టుకోవటం లేదు. ఇది స్వామి అయ్యో చోట అన్నాడు, స్వామి జయంతి వివేకానంద చోట సభలో మాట్లాడుతున్నాడు. ఎవరో ఆ కూర్చుని వాళ్ళు లేచి, ఏమంటే మీరు 4 రోజుల నుంచి ఇక్కడ మాట్లాడుతున్నారు, మాట్లాడుతుంటే మాకు ఎప్పుడు రావాలని ఉందని, మీ మీ ప్రవచనానికి రావాలని ఉంది, కానీ మా ఇంట్లో గొడవలు ఉంటాయి కదా, మా ఇంటి వ్యవహారాలు ఉంటాయి కదా, అని చెప్పి రాలేకపోతున్నాం అన్నాడు. ఒకళ్ళ విషయం, అవి కాల్ యువర్స్ హౌస్ హోల్డర్స్, ఇక్క ఆల్ ఎవర్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్, వాట్ హౌస్ కెన్ హోల్డ్ యూ. అంటే మీరందరూ మీ గృహస్థులం, గృహస్థులు ఎవడ మటుకాడు, మా గృహస్థులు ఉండి గృహస్థులను మాకు తిరిగిపడే ఎక్కడ, మాకు తిరిగిపోయి ఎక్కడ, గృహస్థులం గృహస్థులు అంటున్నారు. మీ ఇల్లు మిమ్మల్ని పట్టుకుంటుందా, మీరు వెళ్ళి ఇల్లుని పట్టుకుంటున్నారా, మీరు ఇల్లుని పట్టుకుంటున్నారు కానీ ఇల్లు మిమ్మల్ని పట్టుకోవటం లేదు, కానీ మీరు మీరే ఇంటిని పట్టుకుంటున్నారు, కానీ ఇల్లు మిమ్మల్ని పట్టుకోదు, కానీ అనుకుంటున్నారు ఇల్లు మిమ్మల్ని పట్టుకుంటున్నారు, కానీ మీరే ఇల్లుని పట్టుకుంటున్నారు. ఇల్లుని పట్టుకున్నా మీరే, లోకాన్ని పట్టుకున్నా మీరే, దేహాన్ని పట్టుకున్నా మీరే, కానీ మీరే పట్టుకుని అవి మిమ్మల్ని పట్టుకుంటున్నారు, తిరగేసి అనుకుంటున్నారు. ఈ కాళ్ళు ఎవరు తమ హౌస్ హోల్డర్స్, వాట్ హౌస్ కెన్ హోల్డ్ యూ. అంటే మనుషుల మీద ఆయన ప్రేమ ఎక్కువ, ఎవరికి, స్వామీజీకి. శరీరాన్ని బద్దలు కొట్టుకుని మాట్లాడతాడు, పేగులు చింపుకుని మాట్లాడతాడు. కారణం ఏంటంటే దానికి మనుషుల మీద ప్రేమ. ఏమంటే మీ గురువు గారు పరమహంస గారు ఎక్కడో ఒక చోట, ఎక్కడో గుళ్ళో కూర్చుని, ఎక్కడో దక్షిణేశ్వరంలో, ఎక్కడో గదిలో కూర్చుని బోధించేవారు, మీరు ప్రపంచం అంతా తిరుగుతున్నారు ఏంటండి, ఆయనలాగా మీరు ఉండొచ్చాం కదా అని ఒక ఆయన ఉన్నాడు స్వామీజీ. నాలాగా ఆయన ఉండకూడదు, ఆయనలాగా నేను ఉండకూడదు అన్నాడు. అవటానికి నా గురివే, కానీ ఆయనలాగా నేను ఉండకూడదు, నాలాగా ఆయన ఉండకూడదు. ఎవరి పాత్ర వాడిది, శరీరం బద్దలైపోతుంది అనిపించింది అని మాట. ఏం చేద్దండి, శరీరం బుడగ పేలిపోయినట్టు శరీరం పేలిపోతుంది అనిపించింది, ఏం చేయ. ఆ మానవ జాతి మీద ఉన్న ప్రేమ యూనివర్సల్ లవ్, ఆ కాస్మిక్ లవ్, యూనివర్సల్ మైండ్. యూనివర్సల్ మైండ్ అంటే దేవుడే. కాస్మిక్ అంటే ఏంటి? కాస్మిక్ మనకి మనస్సు ఉంటుంది, దేవుడికి మనస్సు ఉంటుంది. మనది ఇండివిజువల్ అంటారు మన మైండ్ది, అది కాస్మిక్ మైండ్. యూనివర్సల్, యూనివర్సల్ మైండ్ ఏంటి? దేవుడి మైండ్. కాస్మిక్ మైండ్ అంటే దేవుడి మైండ్. నీకు అర్థమవుతుందా? విశ్వవ్యాప్తంగా ఉన్నది మైండ్ దేవుడిదే. అది మైండ్, మనది శరీరగతం. మన మనస్సు శరీరగతమే, కానీ దేవుడికి కూడా మనలా మనస్సు ఉంది. కానీ ఎటువంటి మనసు? విశ్వవ్యాప్తం. అది యూనివర్సల్, అది కాస్మిక్ మైండ్, అది గాడ్స్ మైండ్. కాస్మిక్ గాడ్స్ మైండ్ కాస్మిక్ మైండ్ అంటారు. మనది ఇండివిజువల్ మైండ్. అంటే గురువు సమక్షంలో అలౌక శాంతి రావటానికి మూడవస్థలని అనుగ్రహం అలా దాటిస్తాడు. కొన్ని క్షణాలు ఆయన రుచి చూపిస్తాడు. చావు పుట్టుకలు లేని స్థితి మీకు రుచి కలుగుతుంది. అక్కడ చావు, చావు పుట్టుకలతో సంబంధమైనటువంటి ఆ చైతన్యం అనుభవంలోకి వస్తున్న కొన్ని క్షణాలైనా ఈ సుఖం, ఈ శాంతి ఎప్పుడు చూడలేదే, ఎప్పుడు వినలేదే అనిపిస్తుంది మీకు. అయితే నువ్వు నా మైండ్, నా మనస్సు ఒక రకంగా నీ వైపు తిరుగుతుందా? నీ వైపు తిరగటం నీ శక్తిని చూపించు, నీ దయని చూపించు, నీ అనుగ్రహాన్ని చూపించు. అంటే ఏనుగు మనస్సు అటండి, ఏనుగు లాంటిది అటండి. ఏనుగు ఎవరికీ లొంగదట్టింది, ఎవరికి లొంగుతుంది? ఒక సింహానికి లొంగుతుంది అట్టి. ఏనుగు ఎవరికీ లొంగదట్టింది, ఈ ఎవరికి లొంగుతుంది? ఒక సింహానికి లొంగుతుంది. అంటే ఈ మనస్సుని ఏనుగు లొంగాలంటే నువ్వు, నీ అనుగ్రహం, నీ దయ, నీ సింహం, నీ దయ అనే సింహం, నీ అనుగ్రహం అనే సింహం వల్ల ఇది ఏనుగు. అంటే మనస్సుని ఏనుగు అనగాలంటే నీ దయ అనే సింహాన్ని చూపిస్తేనే కానీ వేరే అనగదు. నువ్వేదో చేస్తున్నావు, చేస్తున్నట్టు నటిస్తున్నావు. ఈ తాతగారిని ఎలా చంపాలి? ఈ గురువు గారిని ఎలా చంపాలి? మహావీరులు ఉన్నారు, కౌరవ సైన్యంలో మహావీరులు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా చంపాలి? అంటే ఇది ఒకటే ఉదాహరణకు. మనకి పరమాత్మ ఎంత శక్తివంతుడంటే, ఎంత మన కంట్రోలర్ అయినా, మనల్ని నియమించేవాడైనా, మనల్ని ఆడించేవాడైనా, నియమించేవాడైనా, అసలు మనం లేము, ఆయన ఉన్నాడని మనకు అనుభవంలోకి వచ్చే వరకు మనకు పునర్జన్మలు తప్పు, అశాంతి తప్పదు, శవాలను మోయటం తప్పదు. మనం ఏం చెబుతున్నాం అమ్మ? ఇప్పుడు ఏది చెప్తున్నా? అంటే ఇక్కడ కృష్ణ ఇది చెప్తున్నా, అర్జునుడి విషయం చెప్తున్నాం. ఇక్కడ ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. భగవద్గీత మీకు అర్థం అవ్వాలంటే కృష్ణుడు అత్యుతుడు, నారాయణుడు, ఈశ్వరుడు, గోవిందుడు, మాధవుడు. అంటే శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండడు, జ్ఞానం లేకుండా ఈశ్వరుడు ఉండడు. ఈశ్వరుడికి నిన్ను చంపాలంటే ఈశ్వరుడికి ఆయుధాలు తోడు పని లేదు. ఆ అచ్యుతుడికి, ఆ గోవిందుడికి, మాధవుడికి ఆ శక్తి స్వరూపుడు. శక్తి లేకుండా, జ్ఞానం లేకుండా దేవుడు ఉండడు. వీళ్ళందరినీ ఎలా చంపటం అర్జునుడు అంటాడు. వీళ్ళందరినీ ఎలా చంపటం? వీళ్ళందరినీ నేను చంపేశాను, చంపి పోగులు పెట్టి ఉంచాను, నువ్వు చేతిలో ఆడించు సరిపోతుంది. లోకం చెప్పుకుంటారు అర్జునుడు యుద్ధం చేశాడని, గొప్పగా యుద్ధం చేశాడని. ఇది ఒకటే గుర్తుపెట్టుకుంటే మన ఊరికి నిమిత్తం మాత్రమని అంత మనకు ఒక జ్ఞానం, మనకే సాధన చేయించేవాడు ఈశ్వరుడు, మనకు స్మరణ చేయించేవాడు ఈశ్వరుడు, మన గమ్యానికి తీసుకెళ్లేవాడు ఈశ్వరుడు. ఆయన హృదయుడు, మనకు చోటు ఇచ్చేవాడు కూడా ఆయనే. మనం సూర్ణలో ఉన్న సంగతి మనకు అనుభవంలోకి వస్తుంది. నువ్వు చేతులు ఆడించు, నువ్వు చేతులు ఆడించు. నేను ఎవరినైతే చంపేసి ఉంచానో వాళ్ళని నువ్వు చంపటం. నువ్వు చేతులు ఆడిస్తే అంటే మనం చేసే సాధన చేతులు ఆడించటం దాన్ని. అంటే సాధన చేయకపోయినా చేస్తున్నట్టు నటించమంటున్నాడు, నటించినట్టు కూడా కొన్ని మార్పులు ఇస్తామంటున్నాడు. అని ఈశ్వరుడు శక్తివంతుడు. ఇక్కడ భగవాన్ చెప్పు, నీ శక్తిని చూపించు, నీ సౌందర్యాన్ని చూపించు, నీ శక్తిని చూపించు, నీ సౌందర్యాన్ని చూపించు. పూర్వం ఒక మహాత్ముడు చెప్పాడు, ఇలా మనం ఇక్కడ సభ జరుపుకుంటున్నాం అనుకోండి, అనుకోండి మాట, ఎవరో వాసన పట్టాడు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ పెట్టారనుకోండి, మీరు వాళ్ళకి ఏదైనా అధికారం సంపాదించాలని అనుకోండి, ఇక్కడ కూర్చున్నా వింటున్నా మనసు అధికారం మీదకి వెళ్ళిపోతుంది, వాళ్ళు లేచి వెళ్ళిపోతాడు. కానీ సినిమా కొత్త సినిమా వచ్చిందనుకోండి, ఇక్కడ కూర్చున్నా మీరు మ్యాట్ని టైం అయిపోతున్నా, వాళ్ళు లేచి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూర్చున్నాడు ఎవడు ఉండడు, ఎవడు వాసన పట్టాడు వెళ్ళిపోతున్నాడు, ఇది లోకం. ఎవడు వాసన పట్టాడు పోతున్నాడో, ఇంక ఇది ఎవడికి కావాలని. ఈశ్వరుడు ఎవరికి కావాలి? ఎవడు వాసన పట్టాడు బయటికి వెళ్ళిపోతున్నాడు, ఇది ఎవరికి కావాలి? ఎవడో ఆయన అనుగ్రహించిన వాడికి మటుకి ఇది సాధ్యం. అది ఉపనిషత్తులో చెప్తాడు, మాకు ఈశ్వరుడు తెలియాలి, మాకు ఈశ్వరుడు తెలియాలంటే తెలియబడ్డ ఆయనకి ఎవడికి, ఆయన ఎవడికి తెలియబడాలనుకుంటాడో వాడికి మాత్రమే తెలియబడతాడు. ఈశ్వరుడు ఎవడికి తెలియబడాలనుకున్నాడో ఆయనకి మాత్రమే ఆయన తెలియబడతాడు. మనం అనుకున్నది మాత్రమే తెలియబడ్డ ఆయన కూడా అనుకోవాలి. ఇప్పుడు మనుషులందరూ మేము మంచివాళ్ళే మంచివాళ్ళని అనుకుంటారు, అందరూ మంచివాళ్ళే అనుకుంటారు, కానీ ఆయన అనుకోవాలి కదా మరి మంచివాళ్ళు అని. ఇప్పుడు మనుషులందరూ మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, అందరూ ఎలాగనుకుంటారు, మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, మా సంస్కారం మంచిది, మా సంస్కారం మంచిది అనుకుంటారు. నువ్వు అనుకుంటే సరిపోదు, నీకు సర్టిఫికేట్ నువ్వు ఇస్తే సరిపోదు. ఈశ్వరుడు అను, నీ అంతర్యామి అనుకోవాలి, నీ అంతర్యామి నేను అనుగ్రహించాలి. నువ్వు మంచివాడు అనుకుంటే సరిపోదు, నీ అహంకారం అనుకుంటే సరిపోదు. నువ్వు మంచివాడని ఎవరికి అంతర్యామి, అంతర్యామి అనుకోవాలి. ఆయన అనుకుంటే నీకు జ్ఞానం ప్రసాదించేది, పరమ పవిత్రుడు. కానీ ఆత్మజ్ఞానం లభ్యం కాదు. పరిశుద్ధమైన మానసం గలవాడికి కానీ ఆత్మజ్ఞానం సాధ్యం కానే కాదు. అంటే అరుణాచరేశ్వరుడు ఇప్పుడు నా వాసన బట్టి నేను పోతున్నాను, దేహవాసనం, లోకవాసనం, ఇంకో వాసన, ఇంకో వాసన, ఇంకో వాసన. నువ్వు ఎవరైనా ఒక అబ్బాయి ఇక్కడ ఉంటున్నాడనుకోండి, ఎవరైనా ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడనుకోండి, ఇలా అబ్బాయి నిన్ను పెళ్ళూరు చూడటానికి వచ్చారంటాడు అనుకోండి, పాపం వాళ్ళు దిగిసి ఆడి వెళ్ళిపోతాడు. ఎవరైనా పెళ్లి కూతురు ఉందనుకోండి, అది పెళ్ళూరు వచ్చారమ్మ నువ్వు రా అంటే ఇచ్చిపెట్టే ఉంటుంది అక్కడ, అది అది వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు 5 దాకా వాళ్ళు ఉండరు పెళ్ళూరు, ఇప్పుడు నువ్వు వస్తే చూసి వెళ్ళిపోతా ఉంటున్నారు, 5 దాకా ఉండరంటే ఇప్పుడు ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది. అంచేది అక్కడ ఏది ముఖ్యం దాని మనస్సులో, అక్కడ పెళ్లి ముఖ్యం, అందరూ అంతేస్తాడు. ఇక్కడ భగవాన్ చెప్పింది ఎవడు పిచ్చి, ఎవడు పిచ్చి వాడు పోతున్నాడు అంటే మిగిలి దేవుడు. తేటాట ఎవడైనా ఇంట్రెస్ట్ ఉన్నదానికి, 4 ఎవరికైనా తక్కువ వచ్చిందనుకోండి, తర్వాత చూడొచ్చినా 4 తక్కువ వచ్చిన వాళ్ళకి పూర్వం వాసన ఉంటుంది అనుకో, వాళ్ళ దగ్గర సైడ్ వెళ్ళిపోతాడు. ఇంకెవరు ఉంటారు ఇక్కడ మనం, ఎవడు ప్రశ్న పట్టాడు మీటింగ్లో, ఈ మీటింగ్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది లోకం. ఇదేంటిది ఈ లోకం? అది ఇలా ఉంది, ప్రపంచ పరిస్థితి ఇలాగుంది. అంటే ఏం చేస్తాడు, ఎవడ వాసన ఆడికే తిజిగా ఉంది, ఎవడికి వాసన ఆడికే పటికి బెల్లంలా ఉంది. అంటే అరుణాచలేశ్వరుడు నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ ఐశ్వర్యాన్ని నాకు చూపించి, నీ సౌందర్యాన్ని నాకు చూపించి, ఈ బాహ్యమైన సౌందర్యాలు కూడా నేను పోతున్నాం, బాహ్యమైన సౌందర్య చర్మ సౌందర్యాన్ని చూసి, అది నీ సౌందర్యాన్ని చూపించి, నీ అందాన్ని చూపించి, నీ శక్తిని చూపించి, నీ జ్ఞానాన్ని చూపించి, నా మనస్సు నీ శక్తి నా మనస్సు అణిగే చెట్టు, నీ సుందర రూపం, నీ శక్తి రూపం, నీ బ్యూటీ అంతా చూపించి నా మనస్సు అణిగేటట్టు నువ్వు చేయవలసిందే. కానీ అయితే ఏదో ఆకర్షణలో కొట్టుకుపోతాం, దేహ వాసనే, లోక వాసన, శాస్త్ర వాసన, మరొక వాసన, మరొక వాసన, ఏదో వాసనలో తెలిసి వెళ్ళిపోతాం. మేము ఉన్న స్థానాల్లో కూర్చుని అదే నీ శక్తిని అనుగ్రహించి, నీ దయని అనుగ్రహించి ఈ మనస్సును స్వాధీనంలోకి తెచ్చి, ఈ మనస్సుని స్వాధీనం, ఈ మనస్సును అణిగేటట్టు చేయవలసిన బాధ్యత నీదే అరుణాచల ఈశ్వరుడు. నేనేం పెద్ద పెద్ద పూజలు చేయలేదు, జపాలు చేయలేదు, యజ్ఞాలు చేయలేదు, యాగాలు చేయలేదు, పైసలు ఏం ఖర్చు పెట్టలేదు. ఉరికి అరుణాచలం అని ఎవరో చెప్తా అంటే విన్నాను, ఎవరో చెప్ పెద్దలు చెప్తా అంటే విన్నాను. నేను కూడా అరుణాచలం 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 ఈ పేరు తలపెట్టుకున్నాను. అదే నీ 20 ఏళ్ళకి తీసుకుపోయావును, అంటే గత జన్మలో బాగా ముగ్గిపోయి ఉన్నాడు, పండిపోయాడు, రాలిపోయాడు. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, మామిడి పండు ఏదైనా ఉందనుకోండి పండు, ఒకసారి పక్షి రాలిందనుకోండి, అది రాలిపోవడానికి సిద్ధంగా ఉందనుకోండి, అక్కడ పక్షి రాలిందనుకోండి, వెంటనే రాలిపో, అన్ని పళ్ళు రాలవు, రాలిపోవడానికి సిద్ధంగా ఉండగానే పక్షి వాళ్తే వెంటనే రాలిపోతుంది. అలాగే పక్వానికి వచ్చి ఉన్నాడు, అరుణాచల స్మరణ వచ్చింది, పని పూర్తయిపోయింది. అసలు ఈశ్వరుడు అనుగ్రహం మీకు తెలుస్తుంది అనుకోండి, ఈశ్వరుడు దయ మీకు కలిగితే ఊపిరి సలపదు. అసలు మరి ఊపిరి ఆడదు మీకు, అంటే ఈశ్వరుడు యొక్క దయ అటువంటి అంత బలీయంగా ఉంటుంది, మీకు ఊపిరి సలపదు. అసలు నీకు పురుషోత్తముడు అనే పేరు ఉందవయ్యా, నీకు పురుష వాయిదాలు అయ్యొద్దు నువ్వు. కొంతమంది ఏ పనైనా రేపు 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 అంటారు, రేపుకు రూపు ఉండదు. కొంతమంది ఏ రోజు అన్నా రోజు తినేస్తారు, సాధన రేపు అనుకుంటారు, ఆ సాపాడు తినేస్తారు. భోజనం దగ్గర ఏమి కక్కుర్తిగా ఉంటారు, ఏ రోజు దగ్గర తినేస్తారు, సాధన దగ్గరికి వచ్చేప్పటికి రేపు 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 అంటారు. ఆ రేపు రాదు కదండి, అసలు ఏ రోజు కాదు, ఇది రేపు అనుకుంటాం అనుకోండి, ఆ రేపు ఏదో రేపును చావు వస్తుందండి. ఇక్కడ సాధన ఆ రేపు 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 అనుకుంటే వాడికి ఏమి వాయిదాలు వేసుకుంటూ ఉంటాడు సాధనకి. రేపుకు రూపు లేదు, రేపు అనుకున్నవాడు ఇంక చేయలేడు ఏమని. రేపు రేపు చేద్దాం రేపు చేద్దాం అనుకున్నాడు, ఎప్పుడూ చేయలేదు. వరుణాచరిస్తాడు నీకు పురుషోత్తముడు అని పేరు. 15వ అధ్యాయంలో భగవద్గీతలో 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగం. కొంతమంది ఏం చెప్తారంటే 18 అధ్యాయాలు భగవద్గీత, 15 అధ్యాయంతో అయిపోయింది భగవద్గీత. ఆయన ఉరికి భగవద్గీత అనే ఆ దేవాలయానికి పైన కలశం, 16 అధ్యాయం 17 అధ్యాయం శిఖరాలు లాంటి, 18 అధ్యాయం పైన కలశం లాంటిది సబ్జెక్ట్ 15 అధ్యాయంతో పూర్తి అయిపోయింది అంటారు. డెకరేషన్గా మూడు పెట్టాడు. పురుషోత్తమ ప్రాప్తి యుగం, పురుషోత్తముడు ప్రాప్తించాడు, ఇంకా మిగతా ఎందుకు, మిగతా యుగాలు ఎందుకంటే డెకరేషన్ పైన శిఖరం, దానిపైన ఏది పెడతారు కదా, ఇంకేదో గోపురం, దానిపైన ఏదో కలశం పెడతారు, అంటే పైకి రావాలి కదా, అంటే డెకరేషన్. మిగతా 3 అధ్యాయులు డెకరేషను, ఆ గీతాభవనానికి డెకరేషను, ఆ గీతా దేవాలయానికి డెకరేషను, 15 అధ్యాయంతో భగవద్గీత అయిపోయింది అంటారు కొంతమంది. ఇక్కడ 15 అధ్యాయం పేరేం పేరు, పురుషోత్తముడు. ఏమిటది పురుషోత్తముడు అంటే క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి పురుషోత్తముడు, నారాయణుడు, ఈశ్వరుడు, ఆ గోవిందుడు, ఎవడు కేశవుడు, అతీతుడు. అర్జున నువ్వు పురుషోత్తముని పొందవయ్యా, నువ్వు ఏమైనా పొందాలి, ఆ పురుషోత్తముని ఎలా పొందాలో 15 అధ్యాయంలో చెప్పాడు. దాని కూట అధ్యాయం అంటారు, 15 అధ్యాయం మీకు అందరికీ నోటుకొచ్చేలా చదివితే దాని కూట అధ్యాయం అంటారు. కాశీలో, అలహాబాద్లో, ఉత్తరప్రదేశ్లో చాలామంది అన్నం వడ్డించమని, ఈ అన్నం వడ్డించి కూరలు వడ్డించేటప్పటికీ ఇది భోజనం చేసే ముందు 15 అధ్యాయం చదివేస్తారు కాబట్టి దాని కూట అధ్యాయం అంటారు. కూడి తినేటప్పుడు చదివ అధ్యాయం. ఇప్పుడు కూడా చాలామంది బ్యాక్వర్డ్ క్లాసులు కూడే అంటారు, లోతు గిన్నెలని కూడెని. కూడి తిన్నారా అంటారు. అది ఈ అధ్యాయం పేరే కూటధ్యాయం, అంటే భోజనం చేసే ముందు చదువుతారు. భోజనం అన్నీ వడ్డించినప్పటికి 20 అధ్యాయం 15 అధ్యాయం అయిపోతుంది, అప్పుడు సాపాటు, అప్పుడు సాపాటు. దీన్ని కూటధ్యాయం అంటారు. ఉత్తరప్రదేశ్లో భోజనం చేసే ముందు చదువుతారు. ఈ 15 అధ్యాయంలో 13 అధ్యాయంలో ఏం చెప్పాయంటే, క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి అతీతుడు గోవిందుడు, నా కేశవుడు క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి అతీతుడు, ఎబౌగా ఉన్నాడు. క్షేత్రానికి ఎబౌగా ఉన్నాడు, క్షేత్రజ్ఞుడికి ఎబౌగా ఉన్నాడు. ఎబౌగా ఉన్నాడు వాడే గోవిందుడు, వాడే ఈశ్వరుడు, వాడే సర్వాంతర్యామి అంతర్యామి. వాడే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, వాడు లేని చోటంటూ లేదు. ఇందు గలడు అందు లేడని సందేహం వలదు చక్రి. క్షేత్రం అంటే ఇది, క్షేత్రం అంటే ఏంటి, శవం, శరీరం. ఈ శరీరం పంచభూతాలు తోడుతాయారావచ్చు, శరీరం పంచభూతాలు తోడుతాయారావచ్చు. మన తల్లి కడుపులో గాలి పీల్చుకోము, తల్లి ద్వారా గాలి, తల్లి ద్వారా మనకు గాలి సప్లై అవుతుంది, బయటకు వచ్చే గాలి పీల్చుకుంటాం. తల్లి కడుపులో మనం ఎవరం గాలి పీల్చుకోము, తల్లి ద్వారా గాలి మనకు సప్లై అవుతా ఉంటాం. తల్లి కడుపులోని బయటకు వచ్చాక మటుకి గాలి మనం సొంతంగానే పీల్చుకోవాలి. ఇది పంచభూతాలతో తయారైంది ఈ శరీరం. మళ్ళీ చనిపోయినప్పుడు ఈ శరీరం పంచభూతాలు కలవటం అంటే శరీరం, పంచభూతాలు విడిపోవటం అంటే చచ్చిపోవటం. పంచభూతాలతో తయారైంది నిప్పు, నీరు, గాలి, అగ్ని, వీటితో తయారైంది. వీటితో మళ్ళీ పంచభూతాలు విడిపోతే చావు, పంచభూతాలు కలిస్తే పుట్టుక, పంచభూతాలు విడిపోతే చచ్చిపోవటం. మీకు అర్థమవుతుంది, ఇది క్షేత్రం. ఇదేంటది, ఇది క్షేత్రం, ఇది ఇది క్షేత్రం. క్షేత్రజ్ఞుడు ఈ దేహము నాది, దేహము నేను, ఆ జీవుడు క్షేత్రజ్ఞుడు. మనం అనుకుంటున్నాం ఈ దేహం ఎవరిది, నాది. ఈ దేహము దేహము నేనని దేహం అనుకోదు, దేహానికి అతీతంగా ఒకడు అనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుంది, దేహము నేనని దేహం అనదు, దేహానికి వేరుగా ఉన్నాడు ఒకడు. వాడేవుడు, వాడే జీవుడు, వాడే జీవుడు, వాడే చిజ్జడ గ్రంథి, వాడే మనస్సు, వాడే సైతాను. అసలు ఆ సైతానే మనల్ని చెప్పులు పెట్టింది. ఇప్పుడు మనం నేను నేనంటున్నాం కదా, దేహము నేను అనదు, దేహము నేను అనదు, ఈ దేహము నాది, ఈ దేహము నేను అని చెప్పేవాడు దేహానికి భిన్నంగా ఉన్నాడు. వాడి శరీరం కాలినప్పుడు కాలడు, వాడిని జీవుడు అంటాం. వాడు ఏమంటాం మనం, జీవుడు అంటాం, మనస్సు అంటాం, రకరకాలుగా పిలుస్తాం వాడిని. జీవుడను మనస్సును రకరకాలుగా పిలుస్తాం వాడిని. క్షేత్రమైన శరీరం కంటే, ఆ క్షేత్రం లేని జీవుడి కంటే నేను అతీతుణ్ణి, నేను జబావుగా ఉన్నాను. అట్టి నన్ను తెలుసుకో అర్జున, అట్టి నన్ను పురుషోత్తముడై ఉన్నాను, అట్టి నన్ను నువ్వు తెలుసుకుంటే కర్మ బంధములోంచి విడుదల పొందుతావు, పోని జన్మ ప్రవాహంలోంచి విడుదల పొందుతావు. అంటే సంసారం అంటే మనుషులు కాదు, నన్ను తెలుసుకున్నాడు సంసార బంధంలోంచి, సంసార దుఃఖంలోంచి, సంసార భయంలోంచి విడుదల పొందుతాడు. ఇప్పుడు క్షేత్రం ఉన్నప్పుడే క్షేత్రం అంటే ఎవడు, శరీరం. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జీవుడు. ఈ రెండాట్లకి అతీతంగా ఉన్నాడు నారాయణుడు. ఈ రెండాట్లకి అంటే జ్ఞాని, ఈ రెండాట్లకి జ్ఞాని ఎక్కడున్నాడు, అతీతంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నారాయణుడు అంటే నారాయణ నువ్వు తెలుసుకో. ఇక్కడ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, పురుషోత్తముడని నీ నీ పౌరుషం ఇదేనా అరుణాచలేస్తూడా. ఇప్పుడే నాకు ఇప్పుడు నా అహంభావుల్ని, నా వ్యక్తి నా ఇండివిజువలైజేషన్ని, నా ఇండివిజువల్ మైండ్ని, నా వ్యక్తి భావనకి దేహానికి పరిమితమైనటువంటి నా మనస్సుని ఇప్పుడే ఇక్కడే నాశనము చేసి నీకు నాకు భేదం లేని స్థితిని నాకు కలగజేసి అనుగ్రహించవయ్యా. నీకేమైనా పౌరుషం లేదా, ఈ పురుషోత్తముడా, ఓ నారాయణుడా, ఇన్ని రకాలుగా నేను ప్రార్థిస్తండి, నీకు శక్తి లేదేమో అనే ఒక ఆయన పాపం. నువ్వేం చేస్తావు, రకరకాలుగా అంటున్నారు ఇక్కడ. నీకు శక్తి లేనప్పుడు నువ్వేం చేస్తావు, నీకు పౌరుషం లేనప్పుడు నువ్వేం చేస్తావు. పౌరుషం లేని నువ్వేమి చేయలేవు, శక్తి లేకపోయినా నువ్వేమి చేయలేవు. అంటే క్షేత్రం, క్షేత్రజ్ఞుడిలో ఉన్నవాడు ఆ నారాయణ పురుషోత్తముడు అనుగ్రహం లేకుండా రెండట్లని బయటికి రాలేడని తెలిసి అంటున్నాడు. అయ్యి ఏమంటున్నాడంటే, నా అహంకారాన్ని నాశనం చేసే ప్రయత్నంలో నేను ఉన్నప్పటికీ నీ యొక్క కాంతి, నీ యొక్క శాంతి, నీ యొక్క పౌరుషం, నీ దయ, నీ అనుగ్రహం చూపించకపోతే ఇది సాధ్యం కాదు. నాకు నీకేం శక్తి లేదా? ఆయన ఎదుగుదల చేస్తావులే, నీకు శక్తి లేదు. ఈ మధ్యన మాకు ఎవరో బాధపడతా అంటే పోనీ మీ అమ్మగారిని ఏదైనా అడగమని అన్నాను, మీ అమ్మగారిని పోనీ ఏదైనా సహాయం చేయమని అడగండి. ఇలా మాట్లాడే సందర్భంలో ఎవరో బాధపడతా అంటే మీ అమ్మగారు మీకు ఏదైనా సహాయం చేస్తా, నా మా అమ్మ పని మీద నా పని బాగుంటున్నది, నాకు తెలియదు కదండి. మామూలుగా ఏదో బాధపడతా అంటే పాపం, అంటే మీ అమ్మగారితో మాట్లాడి మీ అమ్మగారు మీకు ఏదైనా కొంచెం ఏదైనా అందిస్తారేమో సహాయం అన్నారు. మాట వస్తు అన్నారు, సరే మంచి మాట చెప్పారు, మా అమ్మ పని మీద నా పనే బాగుంటున్నారు. అంటే అమ్మాయి చెప్పేది ఏంటంటే, మూతిని నాకు ఇవ్వలేదు అంటే ఆకులు నాకు ఇవ్వలేదు మెరుగని, మూతిని నాకు ఇవ్వలేదు కంటే ఆకులు ఆకు ఆకులు 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 నాకు ఇవ్వలేదు పని. దాని అర్థం ఏంటంటే, నేను ఆకులు నాకే పరిస్థితులు ఉంటే నాకంటే మా అమ్మాయి వెనకబడి ఉందంటే అది మూతిని నాకే పరిస్థితులు ఉందని. అది ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వేం చేస్తారు ఒకవేళ నీకు శక్తి లేనప్పుడు నువ్వేం చేస్తావు నారాయణుడా, ఓ పురుషోత్తముడా, నీకు శక్తి లేనప్పుడు నువ్వేం చేస్తావు నన్ను అనుగ్రహించమని అడుగుతున్నాను. అనుగ్రహించే శక్తి నీకు లేదనుకో, శక్తి లేనప్పుడు నీకేం చేస్తావు, పౌరుషం లేనప్పుడు నువ్వు మటుకు ఏం చేస్తావు, నువ్వేం చేయలేవు. ఇది అర్జునుడికి, అర్జునుడితోటికి భీష్ముడితోటి యుద్ధం జరుగుతుంది. అర్జునుడికి 3 రోజున 7 రోజున యుద్ధం జరుగుతున్నారు కదా. యుద్ధం జరిగేటప్పుడు భీష్ముడు ఆ రోజుని బాగా ఉపద్రంగా, మధ్యాహ్నం సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో అంత ఉపద్రంగా యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు. ఏంటి అర్జున్ నీ వీరత్వంతో ఎక్కడికి వెళ్ళింది, నీ పౌరుషంతో ఎక్కడికి వెళ్ళింది, నువ్వు అనుకు వేలాది యుద్ధాలు చేసిన వాడు ఏమిటంటే బాగానే చేస్తున్నాడు అర్జునుడు, బాగానే చేస్తున్నాడు. భీష్ముడు యొక్క వేడికి తట్టుకోలేకపోతున్నాడు, హీట్ వేవ్ వస్తుంది. అంటే ఆ గాలుపు అలాగా ఆడు హీట్రే అలా వచ్చేస్తుంది, వాడు ఉపద్రంగా చేసేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు ఇదే రకంగా యుద్ధం జరుగుతుందంటే సాయంత్రం 6 గంటలకి కౌరవ పాండవ సైన్యమే కాదు పాండవులు కూడా హతమడిపోతారు అన్నాడు, అనుకున్నాడు మనసు. అప్పుడు అప్పుడు అనుకుని అప్పుడు చక్రి పైకి ఎగిరి కింద గురుగుతాడు. ఈ చక్రికి చక్రం లేదు, చక్రికి చక్రం లేదు పాపం. పైకి 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 ఎగురుతాడు, కిందకి దుమ్ముకుతాడు. పైకి ఎగురుతాడు, కిందకి పైకి ఎగిరి వెళ్ళిపోడు. పైకి ఎంత ఎత్తి ఎగిరాడో అంత అంత కిందకి దుమ్ముకుతాడు. ఈ దేవనపల్లిలో నేను ఈవేళ గోడ మీద మాట చూశాను, గోడ మీద దేవనపల్లి వచ్చాడు. అని తర్వాత చూసుకో, విద్య ముందు నేర్చుకో అని. అంటే అది పని తర్వాత చూసుకో, చూసుకో పని తర్వాత చూసుకో, ముందు విద్య నేర్చుకో అని. చూసుకో ఏది పదన తర్వాత చూసుకోను కానీ ముందు చదువు సజ్ఞ ఉండాలి కదా. అంటే మామూలుగా నీకు 6వ సంవత్సరంలో 7వ సంవత్సరంలో వచ్చినప్పుడు నువ్వు చదువు మానేసి పనిలోకి వెళ్ళిపోతేలాగా, అంటే పని తర్వాత చూసుకుంది కానీ ముందు విద్య నేర్చుకోవాలి. దేవనపల్లిలోనే అక్కడ గోడ మీద రాశారు, అవి విద్యా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో రాయించి ఉంటారు గోడ మీద. ఈ కృష్ణుడు పైకి ఎగిరాడు, కిందకు దుమ్మికాడు. ముందు పైకి ఎగిరాడు, కిందకు దుమ్మికాడు. అప్పుడు చెప్తాడు, అప్పుడు నీకు నీకున్న పౌరుషంతో ఏదైంది అర్జునుడు అంటాడు. పౌరుషం లేదు, తన శక్తి అక్కడ భీష్ము ఆ వేగానికి తట్టుకోలేకపోతున్నాడు తాతగారు యొక్క వేగాన్ని. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే, అంటే నారాయణుడు అంటే ఎవరు, గోవిందుడు అంటే ఎవరు, చక్రి అంటే ఎవడు, క్షేత్రానికి అతీతుడే, క్షేత్రజ్ఞుడికి జీవుడికి అతీతుడే. నీ అనుగ్రహం లేకుండా, నీ పౌరుషం చూపించకుండా, నీ దయ లేకుండా ఈ రెండు స్వాధీనంలోకి రావు. ఏ రెండు స్వాధీనంలోకి రావు? శరీరము స్వాధీనంలోకి రాదు, జీవుడు జీవలక్షణాలు కూడా స్వాధీనంలోకి రావు. అంచేత నీ నా వ్యక్తి భావాన్ని ఏదో కారణం వల్ల నీ వల్ల నీలోంచి నేను వేరుపడిపోయాను. ఏదో కారణం వల్ల, ఏ కారణమైతే నీలోంచి నేను వేరుపడిపోయాను, ఇప్పుడు నీలో ఐక్యం అవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంచేది నీలో ఐక్యమయ్యేది పై నువ్వు ఆలస్యం చేయొద్దు, ఇప్పుడే చేసేయి, ఇక్కడే చేసేయి. నీ పౌరుషం చూపించి, నీ అనుగ్రహాన్ని చూపించి, ఎప్పుడో శరీరం మరణించాక చేస్తానంటాయేమో, అలా కాదు, ఇప్పుడే ఇక్కడే నా అజ్ఞానంలోంచి, నా అవిద్యలోంచి, నా మత్తులోంచి. ఇప్పుడు సారా తాగితే మత్తు ఎలా వస్తుందో, అజ్ఞానంలో ఉన్నవాడు కూడా అలా మత్తులో ఉంటాడు, అవిద్యలో ఉన్నవాడు కూడా మత్తులో ఉంటాడు. సారా తాగితే మత్తు వచ్చినట్టు అజ్ఞానంలో ఉన్నవాడు కూడా మత్తులో ఉంటాడు. ఆ మత్తులోంచి నేను నీ అనుగ్రహం, నీ దయ తప్పించి ఆ మత్తులోంచి నన్ను విడుదల చేయలేదు. నీ అనుగ్రహాన్ని చూపించు, నీ శక్తిని చూపించు. నీ శక్తికి కానీ మనసు స్వాధీనం కాదు, నీ శక్తికి కానీ ఇంద్రియాలు స్వాధీనం కావు. నీ శక్తిని చూపించి వీటిని వీటిని తొలగించేది నీ నీతో, నువ్వు వేరు నేను వేరు అనే భేద బుద్ధి ఉంది కదా, ఆ వేరే బుద్ధి ఉంది కదా, ఆ సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్ ఉంది కదా, దాన్ని తొలగించి ఆ సెన్స్ ఆఫ్ ఆ వేరు వేరుతనాన్ని, ఆ వేరు భావాన్ని, ఆ భేద బుద్ధిని తొలగించి అనుగ్రహించి నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించు వారు ఆచరిస్తాడు. ఇక్కడ పురుషోత్తముడు అంటే ఎందుకు జ్ఞాపకం వస్తానంటే, పురుషోత్తముడు అంటే ఎవడు? క్షేత్రానికి అతీతుడే, క్షేత్రజ్ఞుడికి అతీతుడే, అంటే దేహానికి అతీతుడే, ఇంద్రియాలకి అతీతుడే, జీవుడికి అతీతుడే, అందరి అన్నిటికీ అతీతుడు. వాడే నారాయణుడు. అంటే క్షేత్రానికి డిఫరెంట్గా ఉంటాడు, జీవుడికి డిఫరెంట్గా ఉంటాడు, వాడే నారాయణుడు. నీ అనుగ్రహం లేకుండా ఈ దేహాభిమానులోంచి, జీవాభిమానులోంచి, అంటే దేహము నేనే, మనస్సు తెలివైన వాళ్ళందరూ బుద్ధిని నేను అనుకుంటారు, కొంతమంది మనస్సును నేను అనుకుంటారు, కొంతమంది దేహాన్ని నేను అనుకుంటారు. నేను కాని దేహంలోంచి, నేను కాని మనస్సులోంచి, నేను కాని బుద్ధిలోంచి, ఏదైతే నేను కాదు అది నేను అనుకునే బుద్ధిలోంచి బయటపడటానికి నీ పౌరుషం తప్పించి, నీ దయ తప్పించుకో మార్గం నాకు లేదు అని ఆచరిస్తాడు. అనేకంలో అసత్యంలోంచి సత్యంలోకి రావటానికి, చీకట్లోంచి వెలుతురులోకి రావటానికి, అనేకంలోంచి నిజంలోంచి నిజంలోకి రావటానికి, అవిద్యలోంచి విద్యలోకి రావటానికి నీ అనుగ్రహం తప్పించుకో మార్గం లేదు. మార్గము నువ్వే, సాధన కూడా నువ్వే, గమ్యం కూడా నువ్వే అని ఆచరిస్తాడు. మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే సాధన చేశాన్ని పట్టుకుందాం అనుకుంటున్నాం. సాధన చేయడానికి నేనేమన్నా సాధన, నువ్వే గమ్యం కూడా నువ్వే. నీకంటే వేరుగా నేను ఉంటే కదా. నీకు భేద బుద్ధి లేదు అరుణాచలేశ్వరుడు, నీకు భేద బుద్ధి లేదు, వేరు బుద్ధి లేదు. నువ్వు మామూలు సూర్యుడు లాంటి వాడు కాదు, జ్ఞానసూర్యుడు. ఆ సూర్యుడు కూడా వెలుతురిచ్చేవాడు నువ్వే, ఆ సూర్యుడు కూడా వెలుతురిచ్చేవాడు నువ్వే. నువ్వు శాంతి సూర్యుడువు, జ్ఞాన సముద్రుడువు, శాంత సముద్రుడువు. నేను నా అజ్ఞానంలోంచి నన్ను విడుదల చెయ్యి, నా విద్యలోంచి నన్ను విడుదల చెయ్యి, ఇప్పుడే చెయ్యి, ఇక్కడే చెయ్యి, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు, నా జ్ఞానంలోంచి అంటే తపన తపన, నా అజ్ఞానంలోంచి నన్ను విడుదల చెయ్యి, అవిద్యలోంచి విడుదల చెయ్యి. ఒకవేళ ఈ ప్రక్రియలో నీలో ఆ దోషాలు ఉన్నాయి, నీలో ఈ దోషాలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళతాను అనుకోండి, నీలో ఆ రోగం ఉంది, నీలో ఈ రోగం ఉంది అని చెప్పి పంపిస్తాడు డాక్టర్ గారు, అవుతాడు తగ్గించి పంపాలి. ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళతాం, అంటే నీలో ఆ రోగం ఉంది వెళ్ళిపో అని చెప్తే ఆ రోగాన్ని తగ్గించి పంపాలి డాక్టర్. ఒకవేళ నువ్వు అరుణాచలేస్తూ నీలో ఆ దోషం ఉంది, ఒకవేళ నువ్వు ఇలా చెబుతావేమో నీలో ఆ బలహీనత ఉంది, నీలో ఈ బలహీనత ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని చెప్పి నువ్వు జ్ఞానం నీకు ఎలాగ జ్ఞానం వస్తుందని ఇటువంటి కాలక్షేపం మాట చెప్పకు. ఎస్కేప్ ఏదో వద్దంటున్నాడు. కొంతమంది ఏదో ఒంపెట్టి పారిపోతూ ఉంటారు. ఎస్కేపిజం వద్దు, ఏదో ఒంపెట్టి పంపేయకు, ఏదో ఒంపెట్టి పంపేకు. నీలో నీ బుద్ధిలో ఆ దోషం ఉంది, నీ బుద్ధిలో ఈ దోషం ఉందని ఏదో నెపం చూపించి బయటికి పంపేయద్దు అయ్యా. నువ్వు అలా నెపం చూసి పంపేస్తే నువ్వు దేవుడు ఎలా అవుతావు, గురువు ఎలాగవుతావు? గురు రూపమైనట్టి కుట్రంపై కోసి గుణమద పాలించి గురు రూపమై వెలుగు అరుణాచల, గురు రూపమైనట్టి అరుణాచల నా దోషములను సమూలముగా నాశనము చేసి కుట్రంపై కోసి గుణముద నీలో గుణమద పాలించు. ఒకవేళ నీలో ఆ చెడ్డ గుణం ఉంది, ఈ చెడ్డ గుణం ఉందని నన్ను పంపేయకు. ఒకవేళ చెడ్డ గుణాలను దాటి నువ్వు కోసేయి. పచ్చగడ్డిని కొడవలతో ఎలా కోస్తారు అలా కోసి చూపించాడు. పచ్చగడ్డిని కొడవలతో ఎలా కోస్తారో నాకు నాలో నీకు చెడ్డ గుణాలు కనిపిస్తున్నాయనుకో, చెడ్డ గుణాలన్నాయి చెడ్డ గుణాలని ఇంటికి పంపించు. కొడవలతో పచ్చగడ్డిని ఎలా కోస్తారో ఎలా కోసి పంపించు అది నా చరిస్తాడు. అంటే భ్రాంతి ఎప్పుడు కలుగుతుందో మనం చెప్పలేము. చాలా జాగ్రత్త, గమ్యానికి చేరుకునే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. గమ్యానికి చేరుకునే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సీతమ్మ మనం మహాలక్ష్మీదేవి అనుకుంటున్నాం, సీతమ్మను ఏమనుకుంటున్నాం, మహాలక్ష్మి అంటున్నాం. మహాలక్ష్మి అని కదా అంటే ఆవిడ నారాయణతో, లక్ష్మీనారాయణులు అంటారు కదా, ఆవిడ నారాయణ తెలుసాము. ఆవిడ ఈ బంగారపు లేడి చూసి భ్రాంతి పడింది, నానా కష్టాలు పడింది. అంతకంటే గొప్పవాళ్ళం మనం. ఏంటి లక్ష్మీదేవి ఏంటి, సీతమ్మ ఏంటి, మహాలక్ష్మి అంటున్నారు అండి. బంగారపు లేడిని చూసి మోహపడింది, అది నాకు కావాలండి. తర్వాత రావణాసుడు వచ్చి తీసిపోయాడు, నానా కష్టాలు పడింది. ఏం చేత బంగారపు లేడి మీద మోహం పట్టుకోవాలి, చాలా కష్టాలు వచ్చాయి. పోనీ సీతను తీసిపోయి ఆడు సుఖపడ్డాడా, రావణాసుడు సుఖపడ్డాడా? ఈవిడి బంగారపు లేడిని చూసి నానా కష్టాలు పడింది, చావలేదు కాను. ఆ రావణాసుడు సీతమ్మను తీసుకెళ్లి చచ్చిపోయాడు పాపం. ఇప్పుడు చచ్చిపోయి సీతాదేవి చచ్చిపోయి కష్టాలు పడింది, ఆడి ప్రాణం పోయింది రావణాసుడికి. ఇదేమో బంగారపు లేడిని చూసి భ్రాంతి పడింది. ఆ రావణాసుడు ఏం చేశాడు, సీతమ్మను చూసి భ్రాంతి పడి అన్న ప్రాణం పోగొట్టుకున్నాడు. రావణాసుడి భార్య అంది, ఆ సీతమ్మ నీకెందుకురా, గొప్ప వైభవంతో నువ్వు ఉన్నావు, సర్వైశ్వర్యం ఆడే కాదు ఆ రాజ్యంలో అన్ని భోగాలు అనిపిస్తున్నారు. నువ్వు పాడైతే అందరూ లంకలో అందరినీ పాడు చేయడానికి సిద్ధమవుతావు. రావణాసుడి భార్య మండవుతుంది, నువ్వు ఎలాగ పాడైపోతున్నావు, నీతో లంకలో అందరినీ పాడు చేయడానికి సిద్ధపడుతున్నావు. అంటే నువ్వు ఒక్కడే పాడైతే పర్లేదు, అందరినీ పాడు చేస్తున్నావు ఏంటని. రావణాసుడి భార్య మండోదరి జ్ఞాని, నువ్వు ఒక్కడో పాడు అందరినీ పాడు చేస్తున్నావు, ప్రజలందరూ పచ్చగా ఉన్నారు, ఎటు చూసిన ఐశ్వర్యమే. ఇప్పుడు అలాగే డెన్మార్క్లో దేశం ఉంది మనకి, డెన్మార్క్లో ఎవరింటికాడ చూసినా పాలే పాలు. వర్షం వచ్చినప్పుడు సైడ్ కాల్లో నీరు ఎలా ప్రవహిస్తుందో డెన్మార్క్లో పాలు అలా ప్రవహిస్తుంది. ఎవరింటికాడ చూసినా కొంచాలి కొంచాలి పాలు. మనకు మజ్జిగ ఎక్కువ పోసుకుంటే కాఫీ ఉండదు, కాఫీ కాఫీ ఉంటే మజ్జిగ ఉంటుంది. లీటర్ మర లీటరు అర లీటరు చుట్టం వస్తే ఇంకేం ఉండదు. చుట్టం చెప్పకుండా వచ్చాడు, అది రేపు వస్తానని చెప్పి వస్తే పర్లేదు, అది సడన్గా వచ్చాడు కాఫీ పెట్టడానికి ఏముండదు. నువ్వు లీటర్ నీళ్ళు వేసి డెకాషన్ వేసి పెట్టేది ఆడికి ఏం చేస్తాం ముందు అర లీటర్ దారం. ఏంటి 200 ఎకరాలు ఉన్నాడు పాలు కొనుక్కోవటమే, 100 ఎకరాలు ఉన్నాడు పాలు కొనుక్కోవటమే, 100 కోట్లు ఉన్నాడు పాలు, ఈ పాలు కొనుక్కోవటం ఏంటో మనకు అర్థం లేదు. అందులో బదాలు ఆ పొద్దున్న డబ్బాలో వాళ్ళ కోసం కనిపెట్టుకుంటాం, ఆ డబ్బాలోడి కోసం అది ఇంత డబ్బా వేసుకుని శబ్దం అవుతాడు, వీడు ఇంత గిన్నె వేసుకుని శబ్దం అవుతాడు, వీడు లేనివాడికి ఎలాగా లేదండి. 100 కోట్లు ఉంది, ఆడు ఈ డబ్బాలో డబ్బా పాల కోసం చూస్తూ ఉంటాడు. 200 ఎకరం ఉంటుంది, ఆడేమో ఆడి గడ్డి ఉంటుంది, పచ్చగడ్డి ఉంటుంది, ఎండి గడ్డి ఉంటుంది, మనుషులు ఉంటారు, ఆడు డబ్బా పాల కోసం ఆడు చేస్తూ ఉంటాడు, గ్లాస్ పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు. దరిద్రం అంతా ఉంది, ఉన్నాడు పొడవు, ఉన్నాడు పెంచుకొచ్చుంటాడు, ఏం అవకాశం లేనివాడికి పర్లేదు. ఎక్కడో బాంబేలో ఉందనుకున్నాడు పెంచుకోలేకపోవచ్చు, అవకాశం ఉన్నాడు పల్లెటూళ్ళలో పెంచుకోవచ్చు, ఆవులు గేదెలు అవకాశం ఉన్నాడు. మాట చెప్తున్నాను, వీడే డబ్బా వేసుకుని సిద్ధం అవుతాడు ముఖం కడుక్కున్న కాఫీ కోసం, ఆడు ఎప్పుడు వస్తాడని, ఆ పాలవాడు ఎప్పుడు వస్తాడు సిద్ధం అవుతాడు. డెన్మార్క్లో ఎందుకు చెప్తున్నానంటే పాలు ప్రవహిస్తాయి డెన్మార్క్. అది మొండో గారు చెప్పి, ఇదేంటారా ఎవరింటికాడు చూసినా ఐశ్వర్యం, నీకు ఐశ్వర్యమే కదా అంటే, సింకులు కూడా ముఖం కడుక్కున్న సింకులు కూడా ఎవరింటికాడు చూసినా బంగారంతో తయారు చేయబడ్డాయి, అది రావణాసుడు ఐశ్వర్యం. మనం ముఖం కడుక్కుంటాం సింక్ అది కూడా బంగారంతో తయారు చేశారు. మనం ముఖం కడుక్కోవడానికి సింక్ లేదా రోడ్డు పక్కన ఎక్కడికి వెళతాం, మేడ మీద ఉన్న వాళ్ళు ఏమో అక్కడ సింక్ ఉండదు పైన జుమ్ములు వేస్తారు రోడ్డు అంతా ఎలిమెంట్గా ఉమ్ములు పట్టడానికి. ఇది మన దేశ పరిస్థితి. ఆ మేడ కట్టుకుంటాడు సింక్ కట్టుకున్నాడు పైన జుమ్ములు వేస్తాడు ఆ రోడ్డు అంతా ఎలిమెంట్ పడతాను. ఇది ఇంత వైభవంగా ఉన్నాం మనం. ఆడికి 150 ఎకరం పొలం ఉంటుందండి, ఈ డబ్బా పాల కోసం అలా చూస్తూ ఉంటాడు, అది ఒక కర్మ. ఆడి పాలు పాలు అని సిద్ధం అవుతాడు, ఈ గ్లాస్ ఎందుకు సిద్ధం అవుతాడు. అటువంటి పరిస్థితి మనకు లేదు కదా. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు రావణాసుడు భార్య చెప్పేది ఏంటంటే కర్మ నీకెందుకు రా, కర్మ ఆ సీతమ్మ కూడా ఎందుకు నీకు, ఐశ్వర్యం చోటు ఉన్నారు అందరూ, నువ్వు పాడైపోయిన పర్లేదు జనాన్ని పాడు చేస్తున్నావు, ఇంత ఐశ్వర్యం పాడైపోయి గొప్ప ఐశ్వర్యవంతుడు రాముడి కంటే ఐశ్వర్యవంతుడు రావణాసుడు, భౌతికమైన ఐశ్వర్యం ఆ సీతమ్మ వేసుకొచ్చి అందరూ తగలేస్తున్నవరా అని చెప్పింది. ఇంకా సీతమ్మ కష్టాలు పడింది మోహంలో పడి చచ్చిపోయాడు పాపం రావణాసుడు. ఇవన్నీ మనకు పాఠాలు, ఇవన్నీ ఏంటి మనకు పాఠాలు, ఇవన్నీ అయితే మన బుద్ధి ఎప్పుడు జారిపోతుందో చెప్పలేం, మన బుద్ధి ఎప్పుడు జారిపోతుందో చెప్పలేం. సీతమ్మ కంటే తెలివైన వాళ్ళం కాదు మనం, సీతమ్మ కంటే పవిత్రం కాదు. సరిగ్గా ఆ క్షణం అటువంటిది గొక్కని స్లిప్ అయిపోయింది, బంగారపు లేడు నాకు కావాలని అంటే లేడుల్లో బంగారపు లేడు ఉండదని కూడా తక్కలేదు అక్కడికి మారి. ఒకసారి మన బుద్ధి పాడైపోతే మంచి విషయాలు చెప్పిన వినం మనం, మన బుద్ధి పాడైపోయింది అనుకోండి మంచి విషయాలు చెప్పిన వినం మనం. ఇది మీరు చెప్తారు ఈ మారీచుడి వేషం వేశాడు, ఈ బంగారపు లేడు వేషం వేశాడు మారీచి. ఆ మారీచుడు రావణాసుడికి చెప్పాడు, ఎందుకురా నీకు గొడవ, మేము సుఖంగా ఉన్నాం నీ దగ్గర పని చేసి వాళ్ళం, నువ్వు సుఖంగా ఉన్నావు, ఎందుకురా ఆ సీతమ్మ నీకెందుకు గొడవ. అక్కడ రామలక్ష్మణ ఉన్నారు, ఆడ మహారాజులు పైకి ఉరికే నీకు అమాయకంగా కుర్రోళ్ళ కింద కనిపిస్తున్నారు, లోకానంతా ఒక బాణంతో చంపేస్తారు వాళ్ళు, అవి నీకు 10 తలకాలు ఉన్నాడు ఒకే తలకాయ ఉంది అనుకుంటున్నాను. వాళ్ళకి వాళ్ళకి వీర్యవాన్ అతి శక్తివంతుడు, వాళ్ళు బలవాన్ వీర్యవాన్ అతి శక్తివంతుడు. నువ్వు రాముడికి కృష్ణుడికి ఆయుధ ఎలా అక్కర్లేదు, కృష్ణుడు ఆ కంసుని ఎలా చంపాడంటే ఇంకా మావయ్యా అని ఇలా చెయ్యేసాడు చచ్చిపోయాడు పాపం వాడు. కృష్ణుడు మాయాది చాలా ప్రమాదం వాడుతోటి, అంటే వాడికి ఆయుధాలు అక్కడ ఏంటి ఏమిటి, ఇప్పుడు మీ మీద వెయ్యి ఏనుగులు వచ్చి మీద పడిపోయినట్టు మీరేమవుతారు పేసర్ అవుతారు. ఆయన ఎవడన్నా అలా ముట్టుకున్నాడు అనుకున్న వాడు చంపాలని చంపాడు, 1000 ఏనుగులు వచ్చి మీద పడిపోయినట్టు చచ్చిపోతాడు పాపం వాడు. మనం ఏమనుకుంటాడంటే పాపం వీడేని ముట్టుకున్నాడు అంతకంటే ఏం చేయని వీడేమి చేయడం చచ్చిపోయి అంటే 1000 ఏనుగులు వచ్చి మీ మీద పడిపోతాయి, అంత బలవాన్ వీర్యవాన్ ఈ చెప్తాడు. ఎవడో మారించి చెప్తే ఆడుకోవడం నీకెందుకురా, పైకుడికే మానవుడి కింద కనిపిస్తున్నాడు అతి బలవాన్ వీర్యవాన్ అని చెప్తాడు. అంటే నేను చెప్పినట్టు వినకపోతే తెలివైన వాడు లక్ష్యం ఎక్కడంటే నేను చెప్పినట్టు వినకపోతే నేను చంపేస్తానంటాడు రావణాసుడు. ఎవరిని అప్పుడు వాడు తెలివి చేతిలో వేస్తాడు, వీడి చేతిలో చచ్చిపోవడం కంటే రాముడు చేతిలో చచ్చిపోతే మనకు మోక్షాన్ని ఇస్తాడు. ఈ వీడి చేతిలో చచ్చిపోవడం కంటే రాముడి చేతిలో చచ్చిపోవడం మంచిది, మనకు మోక్షం వస్తుంది. అన్నప్పుడు ఈ బంగారపుడు వేడి వేషం వేసుకెళ్ళి ఆడి తెలివితేటలన్నీ మారిచ్చారు. అక్కడ పోయి నిలిచాడు. చూడండి, చిన్న పొరపాటు చేసిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది చూడండి. రావణాసుడు ఎందుకు పోయిన సీతమ్మ దక్కలేదు, ప్రాణం పోయింది ఎవరు కాడికి. దురాశ ఉంటే మన పని కూడా అంతే. రావణాసుడు ఇక దురాశ ఉంటే మన పని కూడా అంతే. అంటే నాలో ఏదో దోషాలు ఉన్నాయి, నాలో ఆబ్బాల జీవితం ఉంది అని పొమ్మంటాడేమో నువ్వు. నా దోషాలని వేరుతో సహా నశింపజేయి. నా దోషాలను ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళతాం, నీకు ఏదో రోగం ఉందని పంపేయడు, ఆ రోగాన్ని తగ్గిస్తాడు. రోగం ఏంటో చూస్తాడు, ఆ రోగాన్ని చూపిస్తాడు, మనకి పలానా రోగం అని చెప్తాడు, దాన్ని తగ్గిస్తాడు, దానికి మందులు వాడతాడు, అవసరమైతే సర్జరీ చేస్తాడు, అన్నీ చేస్తాడు, తగ్గించి పంపిస్తాడు కదా వైద్యుడు లక్షణం. అలాగే నాలో ఏదో దోషాలను నువ్వు పంపిస్తే ఏంటి, మామూలు డాక్టర్లు చేసే పని కూడా నువ్వు చేయలేవారు నాకు తెలుస్తుంది. మామూలు భౌతికమైన డాక్టర్లు కూడా చేసే పని నువ్వు చేయలేవు. మామూలు భౌతికమైన డాక్టర్లు కూడా నీకు రోగం ఉంది వెళ్ళిపోమని చెప్పరు, దాన్ని తగ్గించి పంపిస్తారు. అలాగే నాలో దోషం ఉందని నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోయిందని చెప్తే ఇంక నీకు వైభవం ఉంది. ఆ దోషాన్ని తొలగించాలి, దాన్ని సవరించాలి, దాని వేరుతో సహా తొలగించాలి, దాన్ని నన్ను సద్గుణాలతోటి సుగుణాలతోటి కప్పాలి. నేను ఏ విధంగా అయితే నాకు జ్ఞానం కలుగుతుందో, అంటే దుర్గుణాలను తీసేయాలి, దురాచారాన్ని తీసేయాలి, సదాచారాన్ని కల్పించాలి, సద్గుణాలను కల్పించాలి, నిర్గుణ స్థితిలోంచి నన్ను సగుణ స్థితిలోంచి నిర్గుణ స్థితిలోకి తీసుకురావాలి. ఇవన్నీ చేయవలసిన ఇవన్నీ చేసి నన్ను నువ్వు నాకు నాకు ఏ రకంగా నన్ను తయారు చేస్తావు ఆ రకంగా తయారు చేయి. నువ్వు ఫిట్ చేయవలసిన వాడు కూడా నువ్వే, నన్ను ఫిట్ చేయవలసిన వాడు కూడా నువ్వే, మోక్షాన్ని ప్రసాదించేవాడు కూడా నువ్వే. అంటే నన్ను ప్రిపేర్ చేసేవాడు కూడా నువ్వే. ప్రిపేర్ చేయాలి, ఫిట్ చేయాలి, నీకు అర్థమవుతుంది, ప్రిపేర్ చేయాలి, ఫిట్ చేయాలి, ఫిట్ చేసి మోక్షాన్ని ప్రసాదించేవాడు, లిబరేషన్ ఇచ్చేవాడు కూడా నువ్వే. అన్నీ నువ్వే చెయ్యాలి. నా మనస్సుని దురాచారాన్ని పోగొట్టాలి, దుర్గుణాలు పోగొట్టాలి, సదాచారాన్ని తీసుకురావాలి, సద్గుణ స్థితిని తీసుకురావాలి, సద్గుణంలోంచి నిర్గుణంలోకి తీసుకురావాలి, నన్ను సదాచార సంపన్నం చెయ్యాలి, చేసి నన్ను తయారు చేసి నాకు అధికారం కల్పించి నన్ను అనుగ్రహించవలసి అనుగ్రహించి నీ స్వరూపాన్ని నాకు ఇచ్చే బాధ్యత, ఈ మొత్తం బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలని ఆచరిస్తున్నాడు. అవసరం అయితే నా కోసం నువ్వు పరిచయించండి. ఇంకా నేను పరిచయం చేయలేకపోతున్నాను, అవసరమైతే నా కోసం నువ్వు పరిచయించండి. అడుగకిచ్చడి నీదు అకళంక మగ్గీర్తి హాని చేయక బ్రోగము అరుణాచర. కొంతమంది అరుణాచరిస్తుడికి ఒక పేరు ఉంది అట్లా లోకంలో, అడిగించుకుని ఎవడు అడగకుండా ఇస్తాడు. అసలు అక్ష అరుణాచరిస్తుడు అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడగిన వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తాడు అట్లా. అడిగిన వాళ్ళకి ఇస్తాడు, అడిగిందే ఇస్తాడు, అడగని వాళ్ళకి అన్నీ ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. నువ్వు అడగకుండా ఇచ్చే పేరు నీకు లోకం. అరుణాచలేశ్వరుడు ఎవరికి సైలెంట్ చేసి పని సైలెంట్గా చేస్తాడు? పక్కింటి వాడికి తెలియని వాడు, పక్కన కూర్చున్న వాడికి తెలియదు, రెండో కంటి వాడికి తెలియదు, ఆ కుడి చేయి చేసి పని ఎడం చేసి తెలియనివాడు, అంత సైలెంట్గా నిర్మలంగా చేసుకెళ్ళిపోతాడని లోకంలో నీ గురించి చెప్పుకుంటున్నారు. నాకేం గౌరవం లేదు, లోకమే నీకు గౌరవం ఉంది. ఇప్పుడు నా విషయంలో నేను ఫెయిల్ అవుతానికి నీకే అగౌరవం వస్తుంది, నాకేంటి? గాజులు ఉన్నోడికి భయం గాజులు పోతాయని, అసలు గాజులు లేనివాడికి భయం ఏంటి? గాజులు ఉన్నోడికి చెయ్యి చెయ్యి తగిలితే గాజులు పోతాయని భయం, అసలు గాజులు లేనివాడికి భయం ఏంటి? దాడి బొమ్మరం లేనివాడికి నాకు భయం ఏంటి? నీకేదో స్టేటస్ ఉంది, నీకేదో చాడినా చేస్తాడు ఇట్టివాడు అట్టివాడనే చాలా మంది కవులు రాశారు నీ మీద, కవిత్వాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు నాకు నా విషయంలో నేను ఫెయిల్ అవుతావు అనుకో, నాకు మోక్షాన్ని ఇవ్వలేవనుకో, నన్ను దోషరహితుని చేయలేవనుకో, పాపరహితుని చేయలేవనుకో, దుష్టబుద్ధి నాలో ఉన్న దుష్టబుద్ధి నుంచి నన్ను విడుదల చేయలేవనుకో, నీకే అపకీర్తి, నాకేం అపకీర్తి, నీకే అపకీర్తి. నాకు కీర్తి ఉంటే కదా పోతుందేమన్న భయం, నీకుంది కాబట్టి పోకుండా చూసుకో. ఈ చేతులకు గాజులు లేనివాడికి ఇంకా భయం ఏమంటుందండి? గాంధీ గారు ఆరు బయలు పడుకు, ఆయన తాడి బొమ్మలు ఉంటే కదా, ఆయన ఎప్పుడు ఎక్కడ గజిల్లు ఎక్కడ పడుకోలేదని ఆరు బయలు ఆ ఖాళీ స్థలం ఉందనుకోండి, అక్కడ మంచం పడుకున్నవాడు. ఒక దొంగలు వచ్చినా ఆయన ఏం పట్టుకెళ్తారు? ఏమి లేదండి, ఆ దొంగలు రావటం దండకండి ఆయన దగ్గరికి. ఏమైనా ఉంటే కదా పట్టుకెళ్ళటానికి, మరి ఉంటే టమోటాలు ఏమైనా ఉంటాయండి, మరుసటి పొద్దున వండుకోవటానికి ఏముంటాయి, ఏమి లేని వాడి దగ్గర ఏముంటాయండి? కళ్ళజోడు ఉంటుంది, ఆ కళ్ళజోడు వాళ్ళు దొంగలకి ఎలాగా పనికిరాదు. గాంధీ గారు ఆస్తి ఏంటంటే కళ్ళజోడు పెట్టి కళ్ళజోడు పెట్టి ఇంకా పొద్దున్న వండుకుని ఏముంటాయి, టమోటాలు బంగాళదుంపలు అవి పులకాలు చేసుకోవడానికి, అందుకంటే అందుకంటే పచ్చికెళ్ళి ఏముండవండి. అది కళ్ళజోడ ఆ పట్టుకెళ్ళినాడికి ఏం పనికి వస్తుందండి? ఇంకా కాళ్ళజోడు ఉంది, కాళ్ళజోడు సరి పట్టుకెళ్ళిపోయిన వాడు ఆదికి సరిపోదు కదండి అది. ఇంకా ఎందుకు పనికిరావుడు, ఒక పట్టుకెళ్ళినా తిరుగు చొక్కగా పనికిరావుడు, అంత ఆడు బయట అలా పడుతున్నాడు. ఎవరు ఉంటే కదా పోవటానికి, శుభ్రంగా నిద్ర పట్టేసింది, ఎవరు వచ్చేది పట్టిపోతాయని భయం ఉంటే మనకు నిద్ర పడదు. ఆడికేమిటండి, తిండి కొట్టి కట్టుకున్న వాడికి భయం ఉంటున్నాడు. ఇంకా రామకృష్ణ పరమహంస గారు ఒకసారి ఇలా ఆయన మంచం మీద కూర్చున్నాడు, మంచం మీద కూర్చుని ఉంటే ఆ మార్చిపోయి ఉందండి బట్ట అనుకు, అంటే మంచం ఉంది దాని మీద వేసారండి, బట్ట వేశారు, బల్లండి బలపైన బట్ట వేశారు, బట్ట మీద కూర్చుని చెప్తున్నాడండి ఆయన చెప్పి మాటలు. బల్ల మీద కూర్చుని బల్ల మీద బట్ట వేశారు, బట్ట శుభ్రంగా మార్చిపోయి ఉందండి. మార్చిపోయిన ఒక ధనవంతుడు వచ్చాడు ఆయన చూడటాను, ఓ ధనవంతుడు వచ్చాడు చూడటాను, చూడటానికి వచ్చింది. ఏమండి ఇంత మార్చిపోయింది, మిమ్మల్ని చూడటానికి చాలా మంది వస్తున్నారు, ఈ బట్టే మార్చిపోయింది, మీరు బట్ట బాగు చేయించుకునే శక్తి కూడా లేదా అంటే అన్నాడండి, మీకు 10,000 రూపాయలు బ్యాంకులో వేస్తాను, 10,000 రూపాయలు అంటే బస్తా 10,000 అంటే మామూలు ఎకరం 400-500 రోజుల్లో, 10,000 అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలతో సమానం. మీకు 10,000 రూపాయలు బ్యాంకులో వేస్తాను, మీరు బ్యాంక్ వెళ్ళక్కడ ఎవడొకడిని పురమాయిస్తాను, ఏమండి పురమాయిస్తాను, పురమా వాడు ఏది బట్టలు శుభ్రంగా చూడటం లేకపోతే ఈ గది తుడిపించడం బట్టలు శుభ్రంగా చేయించడం ఈ ఏర్పాట్లన్నీ చూస్తాడో, మరి చూడటానికి ఏం బట్టలు బాగలేదు, ఈ బట్టలు బాగుండాలి, బల్ల బాగుండాలి, ఎవడైనా చూడటానికి వచ్చిన వాళ్ళు కొంచెం తివాచీలు అయ్యి ఉండాలి కదా కూర్చోడానికి ఏంటది, ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఏమైనా దుడ్డు కర్ర పెట్టి కొనుక్కున్నావు, దుడ్డు కర్ర పుచ్చుకుని కొట్టినట్టు ఉందా నువ్వు ఈ మాట అంతవల్ల అన్నాడు. దుడ్డు కర్ర మామూలు కర్ర కదా, దుడ్డు కర్ర పుచ్చుకుని కొడితే ఎలా ఉంటుందో, నీ మాట నాకు అలా ఉందా అన్నాడు. ఇదేంటండి మీ చేతికి అవుతుంది, బ్యాంకులో వేస్తా అన్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు బ్యాంకులో వేస్తానుకో, నాకు బ్యాంకులో ఉంది డబ్బు ఉందని అనిపిస్తుంది కదా, అది చాలు కదా నేను పతనం అయిపోవడానికి అన్నాడు. ఆ మాత్రం దానికే పత్రం అయిపోతారా అన్నాడు. వాడు ఎవడండి అన్నాడు, నువ్వు అనుకున్నంత గొప్ప స్టేజ్లో లేని లేను, నన్ను ఇలా ఉండను అన్నాడు. ఇది గ్రహించాలి, ఇది గ్రహించకూడదు, ఆ రెండాటికి భేదం తెలియనటువంటి గొప్ప స్థితిలో ఇంకా నేను ఇంకా రాలేదేమో బహుశా నేను, నన్ను ఇలాగ ఉండదు అన్నాడు. ఇది గ్రహించవచ్చు, ఇది గ్రహించకూడదని ఆ భేదం నీకు తెలుస్తోంది అన్నాడు. ఎవడు ఆయన, ఒక ఏమో తెలుస్తుందేమోలే, ఇంకా నేను అద్వైత స్థితి పొందలేమో, ద్వైత స్థితిలో ఉన్నానేమో, కాదా నీ నీ అంచనా ప్రకారం నన్ను ఇలాగే ఉండనివయ్యా అన్నాడు రామకృష్ణ. అంటే డబ్బు ఎవడో చూసి పెడతా ఉంటాడు, మీరు ఎలక్కర్లే ఈ బ్యాంక్ అంటాడు, అక్కడ నాకు 10,000 ఉందన్న తలంపు ఉంటుంది కదా అన్నాడు. అంటే నా సాధనకు అది కూడా అడ్డు రావచ్చు అని. మీరు బ్యాంక్ ఎలక్కర్లేదు, విత్డ్రా చేయక్కర్లేదు, ఇవన్నీ ఎవడికో పురమాయిస్తాను నేను, ఎవడో వచ్చి చేస్తాను. సరుకులు కూడా మీరు మార్కెట్కి ఎవడో ఎవడో చేస్తూ ఉంటాడు, డబ్బు ఎవడో కొంటా ఉంటాడు, ఎవడో చేస్తూ ఉంటాడు. రైట్ అయినవయ్యా నువ్వు చెప్పేది, కానీ అక్కడ నా 10,000 నాకు ఉన్నాయని తలంపు ఉంటుంది, అది చాలు కదా నాకు అమృత అనుభవం కలగకుండా అడ్డు వచ్చే విషయం. దుడ్డు గర్ర పెట్టి కొట్టు కొట్టినట్టు ఉండవయ్యా నన్ను అంటాడు. ఈ మాట నేకడి స్పిరిచువాలిటీ. అంటే నీకు ఇంకా అద్వైత స్థితి కలగలేదా? ఇది పుచ్చుకోవచ్చు, ఇది పుచ్చుకోకూడదని ఇటువంటి భేద బుద్ధి కనిపిస్తాను నీకు. ఒక నీ దృష్టిలో నాకు కలకపోవచ్చు, నన్ను ఇలాగ ఉండదు అంటాడు. అయితే భక్తులు ఇక్కడ అడుగుతున్నాడు ఏమిటంటండి, భక్తులు ఏమీ అడగకుండా ఎవరికి ఏది అవసరమో నీకు ఇస్తామనే పేరు ఉంది నాకు, అంటే నా విషయం అడిగించుకు నువ్వు చేయకు, నేను కూడా అన్వాంటెడ్ కానీ నా నేనేమి అడగకుండానే నువ్వు నాకు ప్రసాదించవలసింది ప్రసాదించవయ్యా. నా విషయంలో అందరికీ ఎవరు అడగకుండా ఇస్తున్నావు, నన్ను ఒక్కడే మాటకు అడిగించుకుని ఇస్తే నీ గౌరవానికి భంగం, నీ కీర్తికి భంగం. ఆ వచ్చిన వాడు అంటాడు వశిష్ఠుడు వ్యాసుడు అంటారు వాళ్ళు జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా సంసారంలో ఉన్నారే అంటాడు. ఎవరిని? రామకృష్ణుని. వారు ఉంటే ఉండనివ్వ, వారి విషయం సరైనవయ్యా, నా పద్ధతిలో నన్ను ఉండని. అప్పుడు కూడా ఎందుకు చెప్తాడంటే వాడు ఉదాహరణ చెప్తాడు, వశిష్ఠుడు వ్యాసుడు వాళ్ళు జ్ఞానం సంపాదించాక సంసారంలో కూడా ఉన్నారే అంటాడు. అంటే వారి ఉంటే ఉండమే. అప్పుడు కూడా ఈయన మోహపడలేదు, వాడు రామకృష్ణ. వాడు ఉదాహరణలు చెప్తాడు వచ్చినవాడు, వారి విషయం వారి ఉంటే ఉండమయ్యా, మన పద్ధతిలో మనం ఉంటాం, మనకున్నది మనకు తింటాం. పార్వతి గారు ఉన్నారు, పార్వతి గారికి ఉన్నాయి, పార్వతి గారు తింటున్నారు, మనకున్నాయి మనమే తిన్నాం. వశిష్ఠుడు ఏదో తిన్నాడు, వ్యాసుడు ఏదో తిన్నాడంటే వాడిని తిన్నవయ్యా, మన నాకున్నది నేను తింటాను. పార్వతి గారు ఏదో తింటున్నారు, అన్ని మన ఎక్కడ తినగలం? వారికున్నది వారు తింటున్నారు అయ్యా, మనకున్నది మనం తిన్నాం. మనం వారు పెరిగని వేసుకుని తింటున్నారు, మనం మనకు మజ్జిగను ఇస్తున్నాం. వ్యాసుడు ఎలా ఉన్నాడు, వశిష్ఠుడు ఎలా ఉన్నాడు, ఉండనివయ్యా, వారు ఉన్నట్టు వారు ఉన్నాయి మన పద్ధతిలో మనం ఉంటాం. వాడు రామకృష్ణుడు. అంచేత భక్తులు ఏమి రిక్వెస్ట్ చేయకుండానే, భక్తులు ప్రాధేయపడకుండానే ఇవ్వగలవాడు అనేటువంటి, ఇస్తున్నావు అనేటువంటి పేరు నీకు అంతటా ఉంది, నీ కీర్తి అంతటా ఉంది, నీ వైభవం అంతటా వ్యాపించి ఉంది. ఒక్క నా విషయంలో మడికి అడిగించుకుని ఇవ్వకు, నా విషయంలో కూడా నేను నా నోటితో ఏమి అడగకుండానే నాకు అందరికీ ఎలా ఇస్తున్నావు, నన్ను కూడా అలా అనుగ్రహించు అని నాకు తెలుస్తాడు. అలా చెయ్యవనుకో నీ కీర్తికి భంగం, అలా చేయకపోతే నీ కీర్తికే భంగం. నాకేం పోవటానికి నా దేవం ఉంటే కదా, నా కీర్తి పోవడానికి అసలు నా కీర్తి అంటూ ఉంటే కదా, నీ వైభవానికి భంగం, నీ కీర్తికి భంగం అని నాకు తెలుస్తున్నాడు. తిండి ఇది నాకు బాగా ఇష్టం అయ్యే వరుసలో వచ్చింది. తిండిని నిన్ను చేరి తిన, తిండిని నిన్ను చేరి తిని తిన నా నేను శాంతమైపోవుదను అది నా ఇచ్చల. అంటే అప్పుడు కానీ మనకు మోక్షం కాదు. తిండిని నిన్ను చేరి తిన, తిన నా నేను శాంతమైపోవుదను అది నా ఇచ్చల. రమణ మహర్షి గారి దగ్గరికి అందరికీ డబ్బులు ఉండవు కదండి, అందరికీ ధనం ఉండదు. రమణ మహర్షి గారి దగ్గర కొంతమంది పళ్ళు కూడా కొనుక్కోలేని స్థితిలో వెళ్ళేవారు. మరి ఇవాళ గోడిపాలెంలో ఇవాళ ఎన్ని బత్తాకాయలు వచ్చిందండి, మరి ఎన్ని బత్తాకాయలు సముద్రంలో ఉన్నాయి. ఆ బత్తాకాయలను చూస్తాండి, ఎప్పుడు బత్తాకాయ తినాలి. వచ్చేసింది ఇవాళ బత్తాకాయ సముద్రం. ఈ బత్తాకాయలు చూశాక ఇంకా బత్తాకాయ తినకూడదని కోరిక పోయింది. అంటే అన్ని కాయలు ఒక చోట చూడటం వల్ల ఇంకా బత్తాకాయ కనిపించినా ఎవడని ఇచ్చాయని తినాలని బుద్ధి పోయింది. నువ్వు వెళ్తున్నాడు చూడండి, నీ తిండిని నిన్ను చే అంటే ఈ బత్తాకాయలు కూడా ఎందుకు వచ్చిందండి? కొంతమందికి బత్తాయి కాయ కూడా కొనే శక్తి ఉండదు కదా, అందరూ బత్తాకాయలు కొనలేరు కదండి, అందరూ బత్తాయి. కొంతమంది స్వామి స్వామి పైసలు లేవు, పైసలు లేవు అని చెప్పి మీ దగ్గరికి వెళ్ళి తేవాలి. సరసరిగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తంటి పిల్లలు ఇంటికి వెళ్ళి, తంటి పిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఎదురు పట్టుకెళ్ళాలి. అట్లా తంటి పిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళేది ఎప్పుడు, ఏదో కారపూసం ఏదోటి. ఆ చంటి పిల్లలు ఇంటికి వెళ్ళినప్పుడు లేదా ఏమైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్ళాల్సిన చేతితో, రిక్తహస్తాలతో వెళ్ళకూడదు. స్వామి స్వామి ఆ సూత్రం తెలిసి పైసలు లేవు, పైసలు లేవు అంటే ఒట్టి చేతులతో వచ్చాము, రిక్తహస్తాలతో వచ్చాము. భగవాన్ సార్ అదేంటి అయ్యా ఏమీ చేయలేదని అంటారు, ఎందుకు మీరు తెచ్చారు నాకు? ఏమీ చేయలేదనుకోండి, ఏమీ చేయలేదనుకోండి, ఆ నేను తెచ్చారు కదా. ఏమి లేని వాడు కూడా నేను ఉంటుంది. మీరు ఏమీ చేయలేదని అనకండి, నేను తెచ్చా. ఇప్పుడు నేను లేకుండా ఎవడు ఉంటాడు? మీకు అర్థం అవుతుంది. చివరికి మూతి నాకేవాడు దగ్గర కూడా నేను ఉంటుంది, మూతి నాకేవాడు అంటే తెలుసండి. అన్నం తినేస్తే వాడు మూతికి ఏదో అంటుకుంటున్నాం కదండి, అది నాకు కూడా ఆకలి తీర్చుకుందాం అనుకుంటాడు. పట్టణ వాసాల్లో తినేసి ఆకులు తినేసి కింద పడేస్తారు, ఆకుల్లో ఏరుకుని అనేక మంది బతుకుతారు. మీకు ఇటువంటి పట్టణ వాసాల్లో కనపడు. ఇప్పుడు ఆకులు తినేసండి, ఆకులు అలా పడేస్తారండి. ఆకుల్లో ఏదో పప్పుచారు, పప్పు ఏదో మజ్జిగనో పెరుగనో ఏదో మిగులుతుందండి, ఆ ఏరుకుని తిని బతికేవాడు ఉన్నారు. ఆడు ఆకిలి నాటువాడు, మూతులు నాటువాడు అంటే అర్థం ఏంటండి? మీరు అన్నం తిని వచ్చారనుకోండి, ఎంత కొన్ని మూతికి అంటుకుని అది నాటువాడు, మూతి నాటువాడు. ఇక వీడు ఏమంటున్నారంటే ఏమీ తేలేదని అనకండి, ఏమీ తేలేదని అనకండి. అయ్యా నేను తెచ్చారు కదా, నాకు కావాల్సింది అది, నేను తెచ్చారు కదా, నాకు కావాల్సింది అది. అంటే మీరు నాకు కావలసిన ఆహారం తీసుకొచ్చారు, నేను వచ్చిన పని అది, నేను ఈ భూమి మీదకి వచ్చిన పని అది, ఈ భూమి మీదకి వచ్చిన పని అది. నువ్వు నేనేదైతే నేను లేనంటే ఏమీ లేని వాడికి కూడా నేను ఉంటుంది. మీ ఇంటికి ఎవడన్నా ముష్టివాడు వచ్చాడనుకోండి, వాడు ఏదో చిరాగ్గా మాట్లాడడం, వాడు కోపం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది వాడికి. వాడికి ఏమి లేకపోయినా కోపం ఉంటుంది, ఇక నేను ఉంటుంది కదా. నాకేమీ చేయలేదని మీరు అనకండి, ఆ నేను తెచ్చారు కదా, నాకు కావలసిన ఆహారం అదే, తిండిని ఇక తిండిని తిండిని నిన్ను చేరి తిని, తిండిని నిన్ను చేరి తిని. అది భక్తులు వస్తే భగవాన్ అలా అంటారు. వీడు అరుణాచలేశ్వరుని ఉద్దేశించుకుంటున్నారని భగవాన్. ఏమంటున్నారు, నువ్వేమి చేయలేదని అనుకో, నువ్వు నేను తెచ్చావు కదా నాకు ఆహారం అదే అని భక్తుని భగవాన్ అంటున్నారు. అదే మాట ఈశ్వరుడితో చెప్తున్నాడు. ఏంటి, ఏమని ఈశ్వరుడితో చెప్పినప్పుడు ఆయన ఈశ్వరుడు, ఈయన భక్తుడు, ఆయన పెండు కుమారుడు, ఈయన పెండు కుమార్తె. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అండి అరుణాచలేశ్వరుడితో చెప్పి, తిండిని నేను చేరి తిని. నీకు ఆహారము, నువ్వు ఆహారం కోసం ఎక్కడ వెతుక్కోక్కర్లేదు, నీకు ఆహారమైన నేనని నువ్వు నా దగ్గర రావక్కలు, నీ దగ్గరికి నేనే వచ్చాను. ఇప్పుడు మేక కోసం తిరుగుతామనుకోండి, ఆ మేక ఎప్పుడు దగ్గరికి వస్తే, అలాగే నువ్వు ఆహారం కోసం తిరగక్కర్లేదు, నీకు ఆహారమైన నేను నీ దగ్గరికి వచ్చాను. తిన నా నేను, ఏదైతే నేను అనుకుంటున్నాను, ఆ దేహగతమైన నేను, మనోగతమైన నేను, దేహగతమైన నేను, ఈ నేనులోనే ద్వైతం ఉంటుంది. ఆ నేను అనేది ఒక తలంపు, అందులోనే ద్వైతం ఉంటుంది, అందులోనే పునర్జన్మలన్నీ కూడా ఉంటాయి. అంటే చిన్న బీజములో పెద్ద వృక్షం ఎలా ఉంటుందో, చిన్న బీజములో పెద్ద వృక్షం ఎలా ఉంటుందో, ఈ నేననే తలంపులోనే రాబోయే జన్మలు, సంసారం, ఇదంతా ఇష్టాలు, అయిష్టాలు, మొత్తం సంసారం, రాబోయే జన్మలు, ఎన్ని శవాలు మోయాలు, ఈ నేననే చిన్న తలంపులు, ఈ నేననే బీజములు రాబోయే జన్మలోనే ఆధారపడి ఉంటాయి. అట్టి నేనని ఈ వాసనలు, సంస్కారాలు, బలహీనతలు, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, ఈ గొప్పలు, ఈ తిప్పలు, నీకు అర్థమవుతుందా, ఈ అప్పులు, ఈ నిలవలు, అన్నీ కూడా ఏ నేననే తలంపు మీద, ఏ బీజం మీద ఆధారపడి ఉన్నాయో, ఆ నేను నీ దగ్గరికి వచ్చింది, ఆ నేను దగ్గరికి నువ్వు అక్కర్లేదు, ఆ నేనుకి నాలోన నేను నువ్వు తినేస్తే, అంటే రాబోయే జన్మలన్నీ కూడా, ఆ రాబోయే జన్మలు తీసుకొచ్చే శరీరాలు, ఆ శవాలు, ఆ వృక్షాలన్నీ ఏ బీజములు ఉన్నాయో, ఏ నేననే బీజములు ఉన్నాయో, ఆ నేనని కనుక నువ్వు తినేస్తే నాకు మిగిలేది శాంతం, నాకు మిగిలేది మోక్షం, నాకు మిగిలేది పరమశాంతి అని నాకు తెలియస్తాడా. అంచేదే నిన్ను నిన్నేమని అడగటం లేదు, నా నేనని తినమని అడుగుతున్నాను. పైగా నాకేమవుతుంది, నాకు అశాంతి పోతుంది, నీకు పొట్ట నిండుతుంది, నాకు క్షోభ పోతుంది, నాకు క్షోభ పోతుంది, నాకు అశాంతి పోతుంది, నీకు పొట్ట నిండుతుంది. ఒకటి మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి ఒక విషయం, భూకంపాల కంటే, భూకంపాల కంటే, వరదల కంటే, గాలివానల కంటే, ఒకవేళ మన ఇంట్లో ఎవరికైనా దారిద్ర్యం ఉంటే, దారిద్ర్యం కంటే, ఇంట్లో పేచీలు ఉంటే, ఇంట్లో కూడా కొన్ని చాలా ఇళ్లలో పేచీలు ఉంటాయి, ఏదో పేచీలు, కొన్ని అవసరమైన పేచీలు, కొన్ని అహంకారం వల్ల పేచీలు, అవసరమైన పేచీలు తక్కువ ఉంటాయి, అహంకారం వల్ల వచ్చే పేచీలు ఎక్కువ ఉంటాయి. ఈ కోడలు నాతో సరిగ్గా మాట్లాడగానే ఓపేచి, లేదా నన్ను సరిగ్గా అవి డీవియంట్కి ఇంటికి వెళ్తారనుకోండి, కొత్తగా ఈయన గౌరవించాలనుకోండి, ఆ కోపంతో కోడలను చూపిస్తారు, మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను గౌరవించలేదని, లేదా పీచీలు, అహంకారం వల్ల పీచీలు ఎక్కువ ఉండదు, కొన్ని అవసరాలను బట్టి పీచీలు, కొన్ని అవసరాలు అహంకారం వల్లే పీచీలు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి వాళ్ళు వస్తారనుకోండి, ఆయన సరిగ్గా గౌరవం జరగలేదు అనుకోండి, ఏ కారణం చేతను ఈ కోపంతో కోడలను చూపిస్తారు. ఇప్పుడు ఆ పేచీ జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తున్నారు పాపం, పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడు, పెళ్ళికూతురి బాగుంది, పెళ్ళికొడుకు, పెళ్ళికొడుకు తల్లి పేచి పెంచేస్తుందండి. ఇండియా నుంచేమో ఈ అమ్మాయిని అమెరికా వెళ్ళొద్ది అంటుంది, అమెరికా అబ్బాయిని ఏమో ఇండియా రావద్దు అంటుందండి, పేచి పెంచేస్తుందండి. ఇవన్నీ అహంకారం అండి, మీరు చెప్పేది అహంకారం మాట, సుపీరియారిటీ అంటే మన మాట ఎగ్గాలని, అవసరం. ఇప్పుడు 100 పేచీలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ఐదు పేచీలు అవసరమైన పేచీలు ఉండొచ్చు, మిగతా 95 పేచీలు అజ్ఞానంలోంచి, అహంకారం నుంచి వచ్చి పేచీలు. ఈ కోడలు మంచి కోడలు తల్లిదండ్రి మర్యాదలు చెబితే కోడలు ఏం చేస్తున్నాడు, ఇంకా కారం అంతా అహంకారంలో ఉందండి. కారం అంతా ఎక్కడ ఉందండి? అహంకారంలో ఉంది. ఇంతకీ వీడు చెప్పేది ఏమిటంటే అండి, భగవాన్ చెప్పేది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇప్పుడు మనకి గాలి బండ్లు వస్తున్నాయండి, మనం ఏదో వరదలు వచ్చి చేరిపోయినాయి, చేరిపోయినప్పుడు మనకు బాధ కలుగుతుంది, పెట్టుబడి పెడతాం కదా, పెట్టుబడి పోతుంది. తర్వాత ఇంట్లో పేచీలు ఉండవచ్చు, ఇంట్లో దారిద్ర్యం వల్ల కూడా కొన్ని పేచీలు రావచ్చు, సమస్యలు రావచ్చు అండి. ఏమంటే గర్వం వల్ల కొన్ని పేచీలు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భూకంపాల కంటే వరదల కంటే ఏమంటే ప్రకృతిలో వచ్చే ఉపద్రవాల కంటే లేదా గాలివాన్ల కంటే ఇంట్లో పేచీలు కంటే ఎక్కువ మనల్ని పీడించేది ఇంటికెళ్ళి ఆలోచించుకొని దేహగతం అండి. ఇప్పుడు మన వరదలు వచ్చి ఈ ప్రాంతంలో చాలా మటుకి చేలు మునిగిపోయినాయి, పోయినాయి పాపం, ఊడ్చిన చేలన్నీ పోయినాయి, అది బాధాకరమైంది. అంతకంటే ఈ దేహగతమైంది అని పీడించేస్తున్నారు మనిషి. అట్టి పీడనేనని శోభనేనని నువ్వు తినే అడినా తెలియదు చూడా, అప్పుడు కదా నాకు మోక్షం. నేను చెప్పిన మీరు నమ్మొద్దు, మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. మీ ఇంటికాడు ఉన్న ఇబ్బందుల కంటే, బాహ్యంగా ప్రకృతిలోంచి వచ్చే ఇబ్బందుల కంటే ఈ దేహము నేను తలంపై మొగ్గునప్పి ఆ దేహాభిమానం పీడించినట్టు దారిద్ర్యాన్ని అనిపించవచ్చు, అగౌరవాన్ని అనిపించవచ్చు, కానీ ఈ దేహాభిమానం పెట్టి పీడ అనిపించడం చాలా కష్టం. ఆ పీడను తీసేయాలని నా చదివిస్తాడు. మనకేం అక్కర్లేదు, దేహాభిమానం ఉంది కదండి, మనకు అదనంగా కష్టపడి అక్కర్లేదు. ఈ దేహాభిమానాన్ని మనం అలంకరించుకోవడం మానేస్తే, ఈ దేహాభిమానాన్ని గౌరవించడం మానేస్తే, ఈ దేహాభిమానాన్ని ముస్టాప్ చేయటం మానేస్తే దాని అంతా అదే పోతుంది. అంటే దేహాన్ని ముస్టాప్ చేయటం వల్ల ప్రమాదం లేదు, దేహము నేననే తలంపును ముస్టాప్ చేయకూడదు. దేహానికి అన్నం పెట్టచ్చు, దేహము నేననే తలంపుకి అన్నం పెట్టకూడదండి, అప్పుడు కష్టం వెళ్ళదు. తిండిని నిన్ను చేరి తిని, తిండిని నిన్ను చేరి తిని, తిన నా నేను తిన నా శాంతమైపోవద్దును అరుణాచల. అంటే మీరు అనుకునేది శాంతి, మీరు అనుకునే మీరు ఎప్పుడు జిన్ను మొక్క తింటున్నారనుకోండి, జిన్ అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, అప్పుడు కూడా బాగా అటువంటి శాంతి కాదు. అలౌకిక శాంతి, అభౌతిక శాంతి మనస్సుకి అందదు, బుద్ధికి అందదు, మీ అండర్స్టాండింగ్కి అందదు, మీ ఇంద్రియాలకు అందదు. ఆ శాంతిని మీ కళ్ళు చూడలేవు, చేయి తాకలేదు, నోరు మాట్లాడలేదు, చెవులు వినలేదు, ఇంద్రియాలకు అచేతం. మీ బుద్ధికి మీ బుద్ధి చేత గ్రహించడానికి కూడా సాధ్యం కాదు. ఇట్ ఈస్ బియాండ్ ఎవర్ అండర్స్టాండింగ్. ఏది అట్టి శాంతి? తర్వాత మిమ్మల్ని ఎవరింటికైనా వెళ్తే గౌరవం చేస్తారనుకోండి, అనుకోండి, ఆ గౌరవం మీ మనస్సును ముట్టుకుంటుంది, ఎక్కడ చెప్పకండి. మీరు మీ మనస్సును ముట్టుకుంటుంది అది, మీరు ఎక్కడ చెప్పకండి ఈ మాటలు. మీరు ఎవరింటికైనా వెళతారనుకోండి, మిమ్మల్ని బాగా గౌరవం చేస్తే మీ మనస్సును ముట్టుకుంటుంది, మిమ్మల్ని బాగానే గౌరవం చేశారు. ఎవరైనా వెళ్తే వాళ్ళు గౌరవించి పట్టించుకోరనుకోండి మిమ్మల్ని, అది మీకు అగౌరవం, వెళ్ళి మనల్ని అగౌరవంగా చూశారనుకోండి, అది వచ్చి మీ మనస్సును ముట్టుకుంటుంది. మరి ఈ మాటలు ఎక్కడ చెప్పకండి. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవం చేస్తే అది ముట్టుకుంటుందండి ఎవరిని, మీ మనస్సును. ఇప్పుడు మీరు మీ అక్క ఇంటికి వెళ్ళారనుకోండి, గోడిపారు, మిమ్మల్ని ఏం పట్టించుకోరనుకోండి, మంచినీళ్ళు తాగుతామని కూడా అడగరనుకోండి, మీకు అగౌరవం వచ్చి మీకు అగౌరవం అనిపిస్తుంది కదండి, అది వచ్చి మీ మనస్సును ముట్టుకుంటుంది. గౌరవం మనస్సును ముట్టుకుంటుంది, అగౌరవం మనస్సును ముట్టుకుంటుంది, మంచి మనస్సును ముట్టుకుంటుంది, చెడ్డ మనస్సును ముట్టుకుంటుంది, చావు మనస్సును ముట్టుకుంటుంది, పుట్టుక మనస్సును ముట్టుకుంటుంది, ఇష్టం మనస్సును ముట్టుకుంటుంది, అయిష్టం మనస్సును ముట్టుకుంటుంది. కానీ చైతన్యాన్ని బ్రహ్మము ఏది ముట్టుకోలేదు, అప్పుడు నీకు మోక్షం. మిమ్మల్ని ఏదైనా ముట్టుకుంది అవుట్ అయిపోతారండి. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, అనుకోండి మీకు ఏదైనా కొంచెం బాగానే ఉంది, మళ్ళీ అందరిని పొగుడుతున్నారంటే అలా సంతోషం వస్తుంది కదండి. ఆ సంతోషం ఒక వికారం, అంటే పొగడ్తే మీ మనసును ముట్టుకుంది. ఎవరైనా విమర్శిస్తారనుకోండి, అప్పుడు మీకు శోభ వస్తుంది, అప్పుడు అది ఆ విమర్శ మీ మనసును ముట్టుకుంది. కానీ చైతన్యాన్ని మీరు చైతన్య స్థాయికి ఎదిగారనుకోండి, ఏది మిమ్మల్ని ముట్టుకోదు. చావు ముట్టుకోదు, పుట్టుకు కూడా ముట్టుకోదు, గౌరవ అగౌరవాలు ముట్టుకోవు, ద్వైతాలు ముట్టుకోవు. ద్వైతం అంటే భిన్నభావనే ముట్టుకోదు మిమ్మల్ని, ఏది ముట్టుకోదు ఇంక అసలు. పుణ్యమని పాపమని ధర్మమని అధర్మం ఈ మనస్సునే ముట్టుకుంటాయి. ఆ మనస్సునే గడప దాటారా ఇంకేది మిమ్మల్ని ముట్టుకోదు, అప్పుడు పరమశాంతి. అటువంటి శాంతి స్థితిలోకి వెళ్ళేలాగా నాకు మేల్కొలిపోరు నా చరిస్తాడు. అక్కడికి నన్ను మేల్కొలిపో అరుణాచల ఈశ్వరుడా. ఏది నన్ను ముట్టుకోకూడదు, ఆ స్థితి ఒకటి ఉంది. అక్కడికి నన్ను లేవగొట్టు, నన్ను అక్కడికి నన్ను మేల్కొలుపు. అజ్ఞానంలో నిద్రపోతున్న, అవిద్యలో నిద్రపోతున్న నన్ను అక్కడికి మెలకు వచ్చేలా చెయ్యి. రోజు నిద్రపోతాం, నిద్రలోంచి మళ్ళీ ఇక్కడ జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాం కదా మేలుకుని, ఇది సరే సరే. నన్ను ఎక్కడికే ఏది ముట్టుకోని స్థితి ఒకటి ఉంది నా హృదయంలో, ఒక నిజం ఉంది. అందులోకి నన్ను మేలుకునే స్థితి, నన్ను మేలుకునేలాగా అనుగ్రహించాలి నా చరేశ్వరుగా. ఆ స్థితి పొందిన తర్వాత వాడి శరీరం యొక్క చావు కూడా ముట్టుకోదు. ఈ గౌరవాలు అగౌరవాలు వదిలేయండి. లాభం ఇప్పుడు లాభం వచ్చిందనుకోండి, లాభం మిమ్మల్ని ముట్టుకుంటుంది. నీకు ఏదైనా లాభం వచ్చిందనుకోండి, బాగానే ఉండి బాగుపడుతున్నాం ఏదో అనిపిస్తుంది కదండి. నష్టం వచ్చిందనుకోండి దుఃఖం వస్తుంది కదండి. మీ నష్టం ఎప్పుడు మీ మనస్సును ముట్టుకుంటేనే దుఃఖం వస్తుంది. మీకు లాభం వస్తే సంతోషం వస్తుంది, మీ ఆ లాభం మీ మనస్సును ముట్టుకుంటుంది. ఈ ముట్టుకోటాలతో సంబంధం లేకుండా ఒక స్థితి ఉంది, అక్కడికి నన్ను మేలుకొలుపు అని ఆచరిస్తాడు. ఆ నాగవరం ముట్టుకుందన్నా ఉంది. ఇప్పుడు ఆ కొడుకుని కోడలిని కడవాలని అవదండి, ఈ కోడలను అమెరికా వెళ్ళొద్దు అంటుంది, నాది ఇండియా రావద్దు అంటుందండి. అవి మరి ఆ అహంకారం తగ్గే వరకు మరి వేచి చూడాలి, అంతకంటే ఏం చేస్తామండి మరి. ఆ నిప్పు చల్లారన్నప్పుడు మరి ఆవిడికి మంటలో ఉంది, మంట చల్లారే వరకు మనం అది చూద్దామండి మరి. అంటే వాళ్ళు గౌరవం చేశారు ఆవిడ అనుకున్నాను చేయలేదని అనుకుంటానండి. ఆవిడ అసలు చేయకుండా ఎలా ఉంటారండి, చేశారని ఆవిడ అనుకున్నాను చేయలేదని అంటే అగౌరవం ముట్టుకుందండి ఆవిడ, అందులోంచి బయటికి రాలేకపోతుందండి ఆవిడ. 1947 స్వాతంత్రం వచ్చిందండి మనకు. ఆ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం. గాంధీ గారు ఇప్పుడు ఢిల్లీలో లేరండి, కలకత్తాలో ఉన్నారు. మౌంట్ బాటన్ గారు, నెహ్రూ గారు కాగితం రాసి పంపారు, మీరు దేశం కోసం చాలా కష్టపడ్డారు, మీరు ఢిల్లీ వచ్చేయండి, స్వాతంత్రం వచ్చింది, ఊరి ఊరేగింపులు అవి ఉంటాయి కదా, అన్నీ చూడవచ్చు, బ్యాండ్ మేళ అని ఉంటాయి కదండి, ఈ బ్యాండ్ మేళ ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది, అన్నీ చూడొచ్చని కౌరవించారు, లెటర్ రాసి పంపించారు. ఆ కాగితం చూసి చింపేసి అవసరం పడేసి, నేను ఎక్కడ పని ఉంటే అక్కడ ఉంటాను కానీ అది ఊరేగింపులు చూడతాను, నేను ఎందుకు రానని చెప్పాడు. నాకు పని ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, ఊరేగింపులు చూడటానికి నేను ఎందుకు, ఊరేగింపులు చూడటానికి అక్కడ 100,000 మంది చూస్తారు, ఊరేగింపులు చూడటానికి నేను ఎందుకు, నాకు పని ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను. అంటే ఇప్పుడు మనకి ఈ లోకం గొడవలు మనల్ని ముట్టుకుంటున్నా లేదో మనకు తెలుస్తుంది కదా, ముట్టుకుంటున్నా కదా, ఆ ఫెయిల్ అయింది ఇంకా. మనకి పునర్జన్మలు వస్తాయని శాస్త్రం మనం ముట్టుకుంటున్నాయి కదా నీ గొడవలన్నీ, ఇక పునర్జన్మలు వచ్చేస్తాయని ఇంకా రావని నిర్ధారణ ఎందుకు, దీని గురించి తలకాయ బద్దలు కొట్టుకోక్కర్లేదండి. అన్ని ముట్టుకుంటున్నాయి కదా మనల్ని. ఎవరైనా బాగా గౌరవం చేస్తే గౌరవం చేశారు అనుకుంటున్నాం కదండి. కానీ చైతన్యం ఏది అనుకోదు. చైతన్యము ఏది అనుకోదు. బ్రహ్మము ఏది అను ఏది అనుకోదు. దాన్ని పొందే వరకు మనకి జన్మలు తప్పు, చెప్పలు తప్పు, కష్టాలు తప్పు, నష్టాలు తప్పు, బాధలు తప్పు, భారాలు తప్పు, శవాలను మోయటం తప్పదు. మనం ముట్టుకుంటుందో లేదో మనకు తెలుస్తుంది కదండి. కోపరహిత గుణ కోపరహిత గుణ గురిదాద ననుగుణు కొరవేమి చేసిది అరుణాచల. కోపం ఎలా ఉంటుందో తెలియని వాడము. ఒకవేళ నేను ఏదైనా పొరపాట్లు చేశాననుకో, నీ కోపం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు. ఒకవేళ నిజంగా పొరపాట్లు చేశాననుకో, క్షమించి ఆశీర్వదించు. ఒకసారి సంజయ్ రెడ్డి గారి స్నేహితులు ఒక ఆయన ఒక మాట చెప్పాడు నాకు. సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సంజయ్ రెడ్డి గారికి ఎగ్నెస్ట్గా ఓటేసాడట నేను. ఆ సంజయ్ రెడ్డి గారి కోపం ఎక్కువ అండి. ఆయనకు డబ్బులు అక్కర్లేదండి. సంజయ్ రెడ్డి గారికి పైసలు అక్కర్లేదండి. కానీ కోపం ఎక్కువ ఉండాలి, పైసలు అక్కర్లేదు. నీకు ఏదైనా పని కావాలంటే కేసు పెట్టేస్తాడు, కానీ డబ్బులు ఆశించడం. కానీ కోపం ఎక్కువ ఉండదు. మరి ఈయన జాతకం ఎటు ఉండదో. వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ ఎవరైనా రాజు బాగున్నారో పలకరించూడదు. ఏంటి వ్యతిరేకంగా ఓటేసినట్టు ఆయనకి తెలుసు అండి. ఎవరికండి? సంజయ్ రెడ్డి గారికి తెలిసి ఎవరైనా రాజు బాగున్నావా ఏంటని ఎక్కడ కనిపిస్తే అడగటం, ఏంటి ఏమైనా పని కోసం వెళ్ళి పని మీద వచ్చావనుకున్నారు. ఏంటి మనం వ్యతిరేకంగా ఓటేసాం, ఏంటి ఇలా ప్రేమగా వ్యతిరేకంగా ఓటేసినాం, మనం వ్యతిరేకంగా ఓటేసాం, అది సీక్రెట్ బ్యాలెట్ అని ఆయనకు కూడా తెలిసి వ్యతిరేకంగా ఓటేసామని అని ఓ రోజున అన్నాడట నేనా. సంజీవ్ రెడ్డి గారు నిన్ను మీరు నన్ను క్షమిస్తారని ఎప్పుడు అనుకోలేదండి అన్నాడు. సంజీవ్ రెడ్డి గారు మీకు నేను అనుకూలంగా ఉన్నప్పుడు మీరు నా పట్ల ఎలా ఉన్నారో మీకు వ్యతిరేకంగా ఓటేసానని తెలుసు. మీరు నేను వేశాను నాకు తెలుసు, వేశానని మీకు తెలుసు. కానీ పూర్వం ఎలా ఉన్నారు, ఇప్పుడు నా పట్ల ఎలా ఉంటున్నారు, మీరు నన్ను క్షమిస్తారని ఎప్పుడు నేను నా జీవితంలో అని కోపదారు కాదండి. అసలు అసలు మామూలుగా కోపదారండి, నన్ను క్షమిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదండి అన్నాడు. మీకు అర్థమవుతుంది ఇక్కడ అరుణాచల ఇష్టడితో చెప్పింది అది. ఒకవేళ నేను పొరపాట్లు ఏదైనా చేశానుకో, నీకు కోపం లేదు. అసలు సంజయ్ రెడ్డి గారి కోపం ఉంది, క్షమిస్తున్నాడు. ఈయనకి ఇక్కడ కోపం లేదండి. అరుణాచల ఇష్టడు నీకు కోపం అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ నిజంగా నేను పొరపాట్లు చేశానుకో, నీకు అగౌరవం తీసుకొచ్చే పనులు చేశానుకు, నీ డిక్టేషన్కి నీ నీ యొక్క శాసనానికి వ్యతిరేకంగా పనిచేశానుకు కానీ చేశాననుకు క్షమించి ఆశీర్వదించి నీ హృదయమే నాకు కొంచెం చోటు. ఎవరు అంటున్నాడు బిర్యాని? సంజయ్ రెడ్డి గారి కోపం ఉండి కూడా క్షమించాడు. ఈయన కోపం లేదు, నీకు క్షమించడానికి అడ్డేమిటి అంటున్నాడు రమణ మాస్టర్ గారు. అది సంజయ్ రెడ్డి గారికి కోపం ఉందండి. కోపం ఉన్నాడే అంటే ఆయన ఉదాహరణ ఇక్కడ చెబుతా లేదు, నేను చెప్తున్నాను. కోపం ఉన్నాడే క్షమించాడు ఈయన అన్నాడండి. అంటే మీరు మనస్సులో పైకేమీ నన్ను క్షమించినట్టు కనపడే మనస్సులో క్షమించారు. మనస్సులో క్షమించినప్పుడు ఇంక క్షమించినట్టు లేకపోతే బయట ఇంక క్షమించక్కర్లేదు. మనస్సే మూలం కదండి, అంతా మనస్సులో ఉంది. ఏంటి వ్యతిరేకంగా ఓటేసి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడేంటని ఈయన మాట అనకుండా ఉండలేకపోయాడు. సంజయ్ రెడ్డి గారు నన్ను క్షమించేశారు మనస్సులో అని మరి ఆయన కోపం ఉంది. ఇక ఇది అరుణాచలిస్తాడు. కోపం లేదండి, నీకు కోపం లేదు. కోపం లేదు, కోపం లేనప్పుడు నన్ను క్షమించడానికి నీకు అడ్డే ఉంది. ఒకవేళ నీకు ఏదైనా అపచారం చేశాననుకో, అయినా నన్ను క్షమించడానికి అడ్డేమి లేదు. క్షమించి నన్ను ఆశీర్వదించు. అంటే ఇవన్నీ ఎందుకు శ్రవణం చెయ్యాలంటే అండి, మనం శ్రవణం చేస్తే దాని విలువ తెలుస్తుందండి. సబ్జెక్ట్ ఎందుకు శ్రవణం చేయాలంటే అండి, సబ్జెక్టు శ్రవణం చేయకుండా వస్తువు విలువ తెలియదు. వస్తువు విలువ తెలియకపోతే దాని మననం చేయడం, దాని మననం చేయకుండా మనం సొంతం అవ్వదు. మనం విసుగొచ్చేలా వినాలని సబ్జెక్ట్. అలా వినగ వినగ ఏమవుతుందంటే అండి, అది దాని మన మరణం అవుతుంది. అది ఇంట్రెస్ట్ కలిగి మనం మరణం చేస్తామండి సబ్జెక్ట్ని. మనం మరణం మరణం చేసే కలిగి మన సొంతం అవుతుంది. నువ్వు పెద్ద పెద్ద సాధన చేయలేవు అనుకో, అర్జున కదా అంటాడని అర్జున్ని వంపెట్టి మనకు చెప్పాడు అనుకోండి, అది పెద్ద పెద్ద సాధనలు ఇచ్చి నువ్వు చేయలేవు అనుకో, నాకు ఇష్టమైన పని చెయ్యి, నేను వద్దని పని మారి నాకు ఇష్టమైన పని చెయ్యి, నా రూపాన్ని ఆరాధించుకో, నా నామాన్ని స్మరించుకో, నా నామాన్ని నన్ను తెలిసి నేను హృదయంలోనే ఉన్నాను, నీ ఎముకల కంటే నీ మాంసం కంటే దగ్గరలో ఉన్నాను, నీ హృదయంలోనే ఉన్నాను. కానీ నేను చెప్పి హృదయం నీ శరీరంలో భాగం కాదు, నీ హృదయంలోనే ఉన్నాను. దాన్ని అన్వేషించు, దాన్ని వెతుకు, దాన్ని తట్టు, తట్టితే తెరవబడుతుంది, వెతికితే దొరకబడుతుంది. నీ హృదయంలో ఉన్నాను, దాన్ని వెతుకు. అది జ్ఞానయోగం. నేను నాకు ఇష్టమైన పని చెయ్యి, నీ ఇష్ట ఇష్టాలని ఓ పక్కన పెట్టి ఏ రకంగా నువ్వు పని చేస్తే నా అనుగ్రహానికి నువ్వు నన్ను అనుగ్రహానికి పాత్రుడవుతావో ఆ రకమైన పని చెయ్యి. కర్మయోగం, నన్ను స్మరించుకో, అది భక్తి యోగం. ఓ ఒక శ్లోకం అన్ని యోగాలు చెప్పేశాడు వాడు గోవిందుడు. ఒక శ్లోకంలో అన్ని యోగాలు చెప్పేసి నన్ను స్మరించుకో, నా రూపాన్ని ధ్యానం చేసుకో, నా నామాన్ని స్మరించుకో, అది భక్తి యోగం. నాకు ఇష్టమైన పని చెయ్యి, అది కర్మయోగం. నేను నీ లోపల ఉన్నాను, అంతర్గత అహమాత్మ కూడా కేశ అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను. దాన్ని ఒకసారి రవ్వంతా ముళ్ళంతా నీ మనస్సును లోపల తిప్పి దాన్ని వెతుకు, దాన్ని అన్వేషించు, దాన్ని సెర్చ్ చెయ్యి. సెర్చ్ ఫర్ గాడ్, సెర్చ్ ఫర్ ట్రూత్, సెర్చ్ ఫర్ స్పిరిచువాలిటీ, సెర్చ్ ఫర్ ఇమ్మోర్టాలిటీ. లోపల ఉంది వస్తువు, నువ్వు ఏదై ఉన్నావు అది లోపల ఉంది. దాని కోసం వెతుకు, దాని కోసం అన్వేషించు, దాని కోసం తట్టు. అది జ్ఞానయోగం, అది జ్ఞానయోగం. నన్ను ధ్యానం చెయ్యి, అది ధ్యానయోగం. నన్ను స్మరించు, భక్తి యోగం. నాకు ఇష్టమైన పని చెయ్యి, అది కర్మయోగం. నన్ను వెతుకు, అది జ్ఞానయోగం. అన్ని యోగాలు ఒక శ్లోకమే చెప్పేసి అడిగిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి ముట్టుకోవడాలు జరుగుతున్నాయో లేదో. అక్కర్లేదు ఏమి, మీకు బాగా తెలిసినవారు మీరు రోజు మీద వెళ్తున్నారు అనుకోండి, మీకు బాగా తెలిసినవారు ముఖం పక్క పెట్టుకు వెళ్ళిపోతారు అనుకోండి, ఏంటి అలా వెళ్ళిపోయారైనా ఏంటి కనిపించి కూడా మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీకు లోపల తెలుస్తుంది కదా అంటే మీరు అవుట్, మళ్ళీ పునర్జన్మలు వచ్చేస్తాయి. అవుట్ అయిపోయారు, మనల్ని ముట్టుకుంటారు లేదా మన మనసుకు తెలుస్తుంది కదా. అది ముట్టుకోలేని స్థితి ఒకటి ఉంది లోపల, చైతన్యం ఉంది, అక్కడ ముట్టుకోదు, అక్కడికి వెళ్ళాలి. అప్పుడు నీకు జన్మరాహిత్యం. ఇది ముగిస్తున్నాం. ఇంకా సుఖ సముద్రము పొంగ, సుఖ సముద్రము పొంగ, ఆనంద సముద్రం, సుఖ సముద్రం, శాంతి సముద్రం పొంగ. వాక్కు మనములు అడంగ, వాక్కు మనస్సు అడంగ, ఊరక అమరమందు అరుణాచల. అంటే మనస్సు ఏమో తిరగటం మాంద, నోరు వాగటం మాందని, మనస్సేమో తిరగటం మాందని, నోరు వాగటం మాందని. నీ హృదయంలో ఉన్న నీ శాంతి సముద్రం, సుఖ సముద్రం, ఆనంద సముద్రం లోపల ఉంది, జ్ఞాన సముద్రం లోపల ఏముంది, జ్ఞాన సముద్రం. అది ఉప్పు సముద్రం కాదు, పాల సముద్రం కాదు, జ్ఞాన సముద్రం, శాంతి సముద్రం, కాంతి సముద్రం. లోపల ఉంది సముద్రం, అది వెన్న సముద్రం కాదు, శాంతి సముద్రం. ఆ శాంతి సముద్రం పొంగితే, లోపల ఉన్న సముద్రం పొంగి, ఆ శాంతి సముద్రం పొంగి సహస్రారాన్ని అంటే మెదడుని ముంచేస్తాంటే మనస్సు తిరగటం ఆగిపోతుంది, నోరు వాగటం ఆగిపోతుంది. ఇప్పుడు మనం భోజనాలు చేస్తున్నాం అనుకోండి, ఆ పక్క ఉన్న వాళ్ళు మీరు బాగున్నారా మీరు నోరు ముద్ద నోట్లో పెట్టాక ఇంకా నోరు ఊరుకుంటుంది అమ్మ. ఈ నోటి ముద్ద నోట్లో పెట్టే వరకు పక్క వాళ్ళతో వాగుతూ ఉంటామండి. ఈ ముద్ద నోట్లో పెట్టాక ఇంకా పడి ఉంటామండి. ఈ ముద్ద నోట్లోనే ముద్ద ఇంకా మాట్లాడిన అవదండి. ఈ వావిడ అయిపోయిందండి. మీరు ఏమంటారంటే సరిగ్గా వాగుతూ ఉంటాం కదండి. ఆ సుఖ సముద్రం ముద్ద నోట్లో పెట్టుకున్నాడు శాంతి వచ్చి ఈ నోరుని వింజేస్తాను అనుకోండి, ఇంకా వాగుడు తగ్గిపోయింది. ఈ మనసుగా మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనుకోండి, మనసు యొక్క చాపల్యం, మనసు అటు ఇటు ఏదో వాండరింగ్, దానికి తిరగటమే పని, వాండరింగే పని. ఏమో ఇంటికాడి ఉంటే బోరు కొట్టేస్తాం, ఏ బొమ్మలో చూసొద్దామని కొంతమంది అనుకుంటూ ఉంటారు, బొమ్మలు వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసిన ఇంటికాడ ఉంటే బోరు కొట్టేస్తాను, బొమ్మలు వెళ్ళడం లేదా. ఈ మధ్యన ఒక అమ్మగారు అంటున్నారు, భర్త మీ ఎదురుకుండా రోజు అక్కడ కూర్చుంటాను బాబు, పుట్టింటికి వెళ్ళి 10 రోజులు ఉండి వస్తానంటారు. అమ్మగారు అంటారే, రోజు నీ ఎదురుకుండా ఎక్కడ కూర్చుంటామండి, ఏదో పుట్టింటికి వెళ్ళి 10 రోజులు ఉండి వస్తాను. అయ్యో మనస్సు ఎల్లి రావాలందేమో అలా చెబుతుందన్నమాట. ఇదే పని ఏంటి, రోజు నేను మిమ్మల్ని చూడటం, మిమ్మల్ని నేను చూడటం ఇదే పనా, అదే పుట్టింటికి వెళ్ళి 10 రోజులు ఉండి వస్తానంట, ఇదే పని చూడటమే పనా. తర్వాత ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు బోరు కొట్టేస్తాం, ఎక్కడో చూడటం, ఏ మెడ్రాస్ వెళ్ళొద్దాం, వారం రోజులు ఉండొద్దాం, పనులే ఇరుగు సైట్ సీయింగ్ అండి. టూరిస్టులు బొమ్మలు అక్కడ ఏం పని ఉన్నది, ఉడికే సైట్ సీయింగ్ కోసం. అవి మనస్సు ఏం చేస్తుంది, అక్కడికి ఎక్కడికి ఎక్కడ తిరుగుతామంటుంది, అది పుట్టింటికి, అత్తోరింటికి, నానమాలంటికి, ఇంకోటి 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 ఏదోటి అండి, ఏదోటి బుధాన్ని వేసుకుంటుంది అండి. మనస్సు ఏమో తిరుగుడాగదు, నోటికి వాగుడాగదు. ఈ రెండు ఎప్పుడు ఆగిపోతాడంటే, ఇక్కడ ఇది భగవాన్ చెప్తున్నారు, ఈ రెండు ఎప్పుడు ఆగిపోతాడంటే నీ హృదయంలోని సుఖ సముద్రం, నీ హృదయంలోని శాంతి సముద్రం ఒకసారి పొంగి ఈ మనస్సుని నోటిని వాక్కుని మించేస్తే ఈ మనసును మనస్సుని శుభ్రంగా అణిచేస్తున్నట్టు, ఏనుగు వచ్చి మీ మీద పడితే మీరు ఎలా పేరేస్తారనిపోతారో అలాగే ఈ మాటని మనస్సుని అణిచేస్తే ఈ రెండు ఎక్కడ కదులుతాయండి, అలా పడి ఉంటాయి. మీకు అర్థమవుతుందా, సుఖ సముద్రము పొంగ, సుఖ సముద్రము పొంగ వాక్కు మనములు అడంగ, నువ్వు అమరము అరుణాచల. అలాగే వాటి మీద ఈ సుఖ వాటి మీద అవి కనుక విజృంభించకుండా, రజోగుణం విజృంభించకుండా, తమోగుణం విజృంభించకుండా, వికారం మాటలు రాకుండా, చెడతిరుగుడు లేకుండా, ఈ మనసుకి చెడతిరుగుడు లేకుండా, ఏమంటే ఇక్కడ ఉంటే అక్కడ బాగుందని, అక్కడ ఉంటే ఇక్కడ బాగుందని, ఈ తిరుగుడు మనసుకి తిరుగుడు ఆగిపోవాలంటే, ఈ దీనికి నోటికి వాగుడు వాగిపోవాలంటే, ఆ రెండాటి మీద అట్లు చాపల్యం తగ్గిలాగా, ఏది మనస్సు నోటి యొక్క చాపల్యం, ఈ మనసు యొక్క చాపల్యం అనేదిలాగా అక్కడ స్థిరంగా కూర్చోవయ్యా నీ సుఖ సముద్రాన్ని, శాంతి సముద్రాన్ని పంపించి నువ్వు అక్కడ అమరవు అరుణాచల. అప్పుడు కదా నేను పూర్తిగా అణిగిపోయింది, నా మనస్సు అణిగిపోయింది. పిల్లి అటు ఇటు తిరుగుతాం అనుకోండి, దాని మీద బుట్ట కప్పెట్టేశారనుకోండి, ఇంకా పిల్లి ఎక్కడికి వెళ్తున్నాడు. దాని మీద పిల్లి మీద బుట్ట తెచ్చి పడేశారనుకోండి, ఇంకా పిల్లి ఎక్కడికి వెళ్తున్నాడు. దాని చేపలు ఆగిపోతుంది కదా. నీ సుఖం యొక్క నీ తాలూకు శాంతి, నీ తాలూకు సుఖం, నీ తాలూకు ఆనందం రుచి చూపించడానికి ఎక్కడ ఎలాగైతే పడి ఉంటుంది ఇంకా, అంటే పునర్జన్మలు ఆగిపోతుంది. మనస్సు యొక్క చేపలు ఎప్పుడైతే ఆగిపోయిందో పునర్జన్మలు కూడా ఆగిపోతాయి. అటువంటి స్థితిని అనుగ్రహించారు నాచర. అంటే మధ్వాచార్యులు అన్నాడండి, ఎక్కడైతే పులి ఉందో అక్కడ మేకలు ఎలమంటే ఎలవట్టండి, లేడీని ఎలమంటే వెళ్ళబట్టింది, ఏదైనా జంతువుని అక్కడ పంపుదామన్నా వెళ్ళబట్టింది, దూరంగానే పారిపోతాయి. ఎక్కడైతే భక్తి అనే పులి ఎక్కడ ఉందో విషయాలు కూడా అలా పారిపోతామంటారు. మనం జంతునే వెళ్ళవు, జంతువులు పులి దగ్గర జంతునే వెళ్ళవండి. అదే భక్తి అనేది కూడా ఒక పులి లాంటిది, ఆ పులి దగ్గరికి ఈ విషయాలు వెళ్ళవు. కానీ ఆ భక్తిని మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో గౌరవాలు కొంతమంది కీర్తికాంక్ష అంటారు, కొంతమంది గౌరవం అంటే బాగా ఇష్టం. పాపం ఆ గౌరవం కోసం సంపాదించ గౌరవం సంపాదించడం కోసం ఎప్పుడు పడుతూ ఉంటారు, గుంజీలు తీస్తూ ఉంటారు, లంపకాలు వాయించుకుంటూ ఉంటారు, ఆ గౌరవం సంపాదించడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మీకు అర్థం వచ్చింది? ఇప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, వినాయకుడు గుంజీలు అంటే బాగా ఇష్టం, గుంజీలు తీస్తున్నాం కదా. వినాయకుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడు నమస్కార ప్రియుడు, మీకు అర్థం వచ్చింది? శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు, వాడిని అంటే ముస్తాం చేయడు. ఈ వినాయకుడికి గుంజీలు తీయాలని వినాయకుడి గుళ్ళోకి వెళ్తే వాడికి ఏం చేయక్కలు శుభ్రంగా 10 గుంజీలు తీస్తే అప్పుడు వాడికి శాంతి అవుతుంది, అనుగ్రహం అవుతుంది. వాడు గుంజీలు ప్రియుడు. మీరు అంచేత గోడిపాలు ఎప్పుడు వెళ్తే వాడి దగ్గరికి వెళ్ళి గుంజీలు తీసేస్తూ ఉంటారు. దండం పెట్టి సూర్యుడికి నమస్కారం సరిపోతుంది. వినాయకుడు గుంజీలు తీయాలి. మనం ఇలా పిల్లల బళ్ళు పిల్లలు చదివితే చదువు రాకపోతే పూర్వం గుంజీలు తీయించారు చూడండి, పూర్వం ఇప్పుడు మానేశారు, అలా గుంజీలు ఇలా తీయాలి. అది ఆడు సంతోషిస్తాడండి అప్పుడు వినాయకుడు, ఆడి ప్రీతికి పాత్రుడు అవుతాం. ఆడు గుంజీలు అంటే ఇష్టం. ఎవరికైనా జిన్ను అంటే బాగా ఇష్టం అనుకోండి, ఉదాహరణకి వాళ్ళ ఇంటికి జిన్ను పట్టుకెళ్తే ఎంత సంతోషిస్తారని, అలా వినాయకుడు గుంజీలు తీస్తే సంతోషిస్తాడు. గుంజీలు తీసేసి లెంపలు వాయించుకుంటే సరిపోతుంది. సూర్యుడు నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు, వినాయకుడు గుంజీలు ప్రియుడు, లెంపకాల ప్రియుడు. అది ఇలా గుంజీలు తీసేసి ఉరికి అనుకుంటే సరిపోతుంది. ఓ 10 గుంజీలు తీయని చదివి ఎక్సర్సైజ్ కదండి అది. ముగిస్తున్నామండి. విషయానందం నిర్విషయానందం, విషయానందం నిర్విషయ. మనకి విషయానందం ఎలా ఉంటుందో తెలుసు, విషయాలకు సంబంధించిన ఆనందం ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే మనకి జన్మలాగిపోయి విషయాలతో సంబంధం నిర్విషయానందం అంటే ఆత్మానందం, మీకు అర్థమవుతుందా? ఆ ఆత్మానందం కనుక మనకు అనుభవంలోకి వస్తే ఏమండి, దానికి ఆత్మానందంతో సమానమైంది, కానీ దానికి మించింది, దానికి మించింది కాదు, దానికి మించింది కాదు లేదని సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ఆ నిర్విషయానందం అంటే ఆత్మానందం, ఆ అమృతానందం, అలౌకిక ఆనందం, అభౌతిక ఆనందం. అప్పుడు ఆ స్థితికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు చేయటానికి పని అంటూ ఏం మిగలదు. ఇప్పుడు ఒక అమ్మాయికి రేపు పురుడు వస్తుందనుకోండి, ఒక అమ్మాయికి రేపు పురుడు వస్తుందనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమంటారండి, అమ్మ నువ్వు పని చేయకమ్మా, నువ్వు పని, నువ్వేం పని చేయకమ్మా, పని కూర్చో, నువ్వు కూర్చో కూర్చో అంటారు. ఇది నిర్విషయానందం. ఇది అంటే విషయాలు ఎలా ఉంటుందో ఆ నిర్విషయానందం, ఇంకా అమృతానందం, అమృతానందం అది ఆత్మానందం, అమృతానుభవం. ఇక్కడ వీడికి అనుభవంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు వీటి పనితో సంబంధం లేకుండా పని విడిచిపెట్టక్కర్లేదు, వీడి పని లేకుండా చేసేస్తాడు ఎవడు, ఈశ్వరుడు. అప్పుడు ఇంకా శవాలను మోయక్కర్లేదు, పునర్జన్మలు ఎత్తక్కర్లేదు. ఎంత అపూర్వమైన టీచింగ్ చూడండి. ఇప్పుడు రేపు పురుడు వస్తుంది అనుకోండి, అమ్మాయి పని వద్దు బాబు, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, మనం బతిపాలు కూర్చోబెడతాం. అలాగే భగవంతుడు కూడా మనకు ఆత్మానందం వచ్చేసింది అనుకోండి, నిర్విషయానందం వచ్చేసింది అనుకోండి, నీకు ఇంకో శవాలు వద్దు బాబు, నీకేం పని పాటు ఇంకక్కర్లేదు, ఆనందం దురుకో, ఆనందం దురుకో, నువ్వు ఆత్మానందం వండుకో. నీకంటే పని వాడు ఇడిచిపెట్టడం, పని ఇడిచిపెట్టేస్తున్నట్టు, కర్మ వాడు ఇడిచిపెట్టక్కర్లేదు, కర్మ వాడిని ఇడిచిపెట్టేస్తున్నట్టు. రేపు పూడు వచ్చే అమ్మాయి అమ్మాయి ఒకవేళ చేద్దామని ఉందా, ఇంట్లో వాళ్ళు చేయనివ్వరండి. అమ్మాయి అమ్మాయి విడిచిపెట్టదే పని అండి, ఇంట్లో వాళ్ళు అమ్మాయి అమ్మాయి పని ఊడగొడతారు. భగవంతుడు కూడా నువ్వు నిర్విషయానందం, ఆత్మానందం, అమృతానందము, అమృతానుభవం నీకు వచ్చేసింది అనుకో, పని ఊడిపోతుంది, కర్మ ఊడిపోతాయి, అన్నీ ఊడిపోతాయి, పునర్జన్మ హేతులు ఊడిపోతాయి. అప్పుడు ఎటు చూసినా ఆనందం ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము. శరీరం కనిపిస్తే ఆనందం, శరీరం పోతే ఆనందం, లోపం కనిపిస్తే ఆనందం, లోపం కనిపించకపోతే ఆనందం, ఎటు చూసిన ఆనందమే. అప్పుడు మీకు ఏది ఎటువంటి స్థితి వస్తుందంటే, చావుకి జీవితానికి చావుకి భేదం తెలియని స్థితికి ఎగిరి వెళ్ళిపోతారు, చిటారి కొమ్మకి వెళ్ళిపోతారు. ఎక్కడికి? చిటారి కొమ్మకి వెళ్ళిపోతారు. ఆ నిర్విషయానందం పొందిన వాడు కట్టండి, వాడి పని విడిచిపెట్టక్కర్లేదండి. భగవంతుడు వెళ్ళి ఆడికి ఏదైనా పని ఉంటే తీసేసి, కర్మ ఉంటే తీసేసి, రేపు పుల్లుడు వచ్చి అమ్మాయిని ఇంట్లో వాళ్ళు ఎలా బతిమాలుతారో ఆయన కూడా బతిమాలి కూర్చోబెట్టేస్తాడు భగవంతుడు. ఆ జీవుడికి ఇంకా రెస్ట్, సైలెన్స్ సైలెన్స్, రెస్ట్ రెస్ట్, హ్యాపీనెస్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్ బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, ఎవెన్లీ బ్లిస్, అన్ ఎండింగ్ హ్యాపీనెస్. ఇంకా ముగింపు ఉండదు నా సుఖానికి. ఇంకా ఆదివారం సోమవారం మంగళవారం ఏమైనా ఉండదు. ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి, ముగింపు లేని ఆనందం. అటువంటి స్థితిలో నేను ఓలలాడిస్తాడు అయ్యా వాడు అవిరోకిలేశ్వరుడు చేసే పని. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, కేశవ మాధవ నారాయణ, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, అనంతుడంటే అనంతుడంటే అంతము లేనివాడు. చ్యుతి లేనివాడు అచ్యుతుడు, అంతము లేనివాడు అనంతుడు, లిమిట్లెస్, అన్లిమిటెడ్. గోవిందుడు మనకు అధిపతి, మన వాక్కుకి అధిపతి, మన మనస్సుకి అధిపతి, జీవకోటికి అధిపతి, పశువులకి అధిపతి. మనకి మాస్టర్కి నష్టం ఏంటంటే మనకే నష్టం. సిగ్గుపడి వాడికి చదువు లేదు, సిగ్గుపడి వాడికి స్మరణ లేదు, సిగ్గుపడి వాడికి భోజనం లేదు. ఏది వడ్డించినా సిగ్గుపడి వద్దండి వద్దంటే మనమే కాలిపోతాం. వడ్డించి వాడికి నష్టం ఏంటి? అడు పోతాడు, నాలుగు సార్లు అటు ఇటు తిరిగిపోతాడు. వద్దంటే వద్దంటే మనం కాలిపోతాం. అదే మన పక్కన కూర్చున్న వాళ్ళు దరిద్రులు కూర్చుంటే వాళ్ళ వల్ల మనకు వస్తున్నాయి. మన పక్కన కూర్చుని ఏది వడ్డించినా వద్దని వద్దని అంటాడని కూడా మనకు పాటుపడిగా ఏంటి మన అన్ని తింటే బాగుండదని మనం మానేస్తాం. ఒక్కోసారి అటువంటి వాళ్ళు సిద్ధం అవుతారు మన పక్కన కూర్చున్న వాళ్ళు. వాడు ఏది వడ్డించినా వద్దు వద్దు అంటున్నాడు, మనం అన్ని తినేస్తే బాగుండదని మనం మానేస్తాం. అదే తెగులండి అది, ఒకరిని చూసి ఒకరు పాడైపోవటం అంటే అర్థం. ఒక మన పక్కన ఒకసారి అటువంటి సిద్ధమవుతారని బంతి భోజనంలో, అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఆడు వద్దు వద్దు అంటున్నాడు, మనం అన్ని వడ్డించుకుంటా అంటే ఏమనుకుంటాడు వడ్డించాడు. మనం కూడా కొన్ని కొన్ని వద్దు వద్దు అంటే ఆని బట్టి మనం పాడవటం అండి. అటువంటి వాళ్ళు సిద్ధమవుతారు ఒకసారి మనకి. సిగ్గుపడేవాడికి జ్ఞానం లేదు, సిగ్గుపడేవాడికి సాపాటు లేదు, సిగ్గుపడేవాడికి చదువు లేదు. మనం మాట్లాడుకున్నాం కదండి నిన్న, ఎక్కడ గోడిపాలెంలో, ప్రపంచంలో అన్నీ ఉన్నాయి ప్రపంచంలో, అని శ్రద్ధ లేని వాడికి ఏదీ లేదు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, శ్రద్ధ లేని వాడు నోటికి ఏదీ రాదు. ప్రపంచంలో అన్ని సంపదలు ఉన్నాయండి, కానీ శ్రద్ధ లేని వాడి చేతికి ఏది అందదు. ఇప్పుడు గౌడిపాదులు అంటాడు, మీకు ఏదైనా అశాంతి వస్తామనుకోండి, మనసులో కంగారు వచ్చేస్తామనుకోండి అనుకోండి, అని బయట విషయాలు నిజమనుకోవటం నీకు కంగారు వస్తుంది అశాంతి వస్తుంది అంటాడు. నిజమది కని అది నిజం కాదు, నిజమది కనిపిస్తామని నీకు అశాంతి వస్తామని గౌడపాదులు చెప్తాడు. అది నిజం కాదు, నిజం వలె కనిపించడం నీకు అశాంతి వచ్చేస్తుంది. శాంతి శాంతి శాంతి.